నేనైనా ఆత్మపంతుడు. ఈరోజున మనం ఎడ్డూరి గ్రామం ఇచ్చేసాం. ఎడ్డూరి గ్రామంలో సాయిబాబా మందిరం నిర్మించారు. బాబా గారికి కులం అవుతారు బాబా. ఆయన ఎప్పుడు ఆయన ఫలానా కులం అని చెప్పలేదు, ఫలానా మతం అని చెప్పలేదు. హిందువులందరూ హిందూ అనుకున్నారు, మహమ్మదీయులందరూ మనవాడు అనుకున్నారు. ఆయన కులం కానీ మతం కానీ ఎప్పుడు ఆయన చెప్పలేదు. ఇతరుని ఎవరిని అడగలేదు, మీది ఏ కులం మీది ఏ మతం అని ఎవరిని ఇతరుని అడగలేదు. ఆయన మతం ఆయన కులం ఎవరికి కులం అవుతారు కలిసి కొంతమంది నీకు రాముడు అనేటువంటి పని అవుతుందని వాడు మహమ్మదీయులు మనం దేవుని రామ్ రామ్ అంటాం, వాళ్ళు క్రైస్తవులు యహో యహో అంటారు, ముస్లింలు అల్లా అల్లా అని కొంతమంది పని పూర్తి అవుతుంది. నీకు రామ్ రానికి రామ్ బాబా గారికి అన్ని సమానం. ఆయన ప్రాక్టికల్ మ్యాన్. ఆయన ఎక్కడికి జన్మించాడు కూడా ఎవరికి తెలియదు. ఆయన జన్మ కానీ సిల్లీలో సిల్లీలో స్థిరపడారు. అంతకుముందు కొన్ని ప్రాంతాలు తిరిగినప్పటికీ చివరికి వచ్చాయని చూడు. ఆయన వల్ల చాలా మంది సగ్గ జన్మలకు ఎక్కువరు జన్మలకు ఒక బల్లి ఆయన గోడ మీద పక్కన గోడ ఉంటే గోడ మీద బల్లి ఆయన చూడటానికి ఎక్కడో 100 మైళ్ళ నుంచో 80 గుర్రం మీద ఒక అతను వచ్చాడు. బట్టలు వేసుకొచ్చాడు గుర్రం మీద వేయడం బట్టలు. ఆ బట్టలను అంటుకుని ఒక బల్లి సరే బట్ట దిలిపి బాబా దగ్గర పెట్టాడు. ఆ బట్ట దిలిపినప్పుడు అందులోంచి బల్లి బాగా చురుగ్గా గోడ మీద బట్ట ఎప్పుడైతే దిలిపాడో అది వచ్చిన వాడు గుర్రమేంటి దిగి బట్ట దిలిపాడు. కొన్ని తెచ్చాడు బల్లి ఇలా దిలిపాడు బాబా. ఆ బల్లి గోడ మీద దిలిపి ఆ బల్లి ఈ బల్లి నిద్ర పెట్టుకోవాళ్ళు ఇష్టంగా ఉంటారు. ఒకళ్ళు నిద్ర పెట్టుకోవచ్చు. ఎంతసేపు చూసినా వీళ్ళు సమక్షంలో జన్మలో వీళ్ళిద్దరు ఈ రూపంలో కలుగుతారు. వాడు పూర్వజన్మలు కొన్ని కారణాల వల్ల ఎక్కడ ఎక్కడో ఔరంగాబాద్ నుంచి వచ్చాడు. సిరిడికి బాగా దూరం ఔరంగాబాద్. అక్కడ నుంచి ఎవడో ఆ గుర్రం మీద వచ్చాడు. బాబా ఇచ్చిన బట్టలో అది అంటుకుని ఉంది. ఎక్కడైనా బాబాని ఔరంగాబాద్ ఆ పూర్వజన్మ అనుబంధం ఉంటే అలా కలుసుకుంటారు సార్. అంటే జన్మాంతరం రాబోయే జన్మలకు ఒకసారి పులిని ఆడించుకుని బతికేవాళ్ళు ఉన్నారు. మన కోతిని ఆడించుకుని మనం కొంతమంది కోతిని ఆడించి భిక్షకు వస్తాం. కోతిని ఆడించుకుంటారు భిక్షిస్తాం. అంటే కోతి మనం తొందరగా దిగేస్తాం. అలాగే కొంతమంది బాబా టైంలో కొంతమంది పులి ఆడించి మీ ఇంటికి భిక్షకొస్తే పులిని తెచ్చేవారు. ఆ పులిని చూసేనే మీరు కొంచెం ఎక్కువ దిగేస్తారు. అది ఆ పులిని ఆడించుకున్నారు అన్నమాట వాళ్ళు. ఆ పులికి జబ్బు చేసి ఇలా కూడా తిరగలే దానికి ఏమైనా పులి క్రూర జంచలేదు. కానీ దానికి అసలు పెద్దవాళ్ళని మింగే శక్తి లేదు ఏమైనా అలాగే. కానీ ఆ పులి వల్ల ఇది బాగా డబ్బు సంపాదించి ఆ పులిని తీసుకునేటప్పుడు అందరూ డబ్బులు పడి ఆ పులి వల్ల బాబాని అనుగ్రహం వల్ల ఈ పులి జబ్బు పడింది దేవలైపోతుంది. బాబా నడిగేది పట్టుకున్నారు పులి. పులిని దగ్గర పాదాల మీద పడుతుంది. నా పాదాల మీద పులి ఎందుకు పడుతుంది? నా ద్వారా ఈ పులికి ఎంత సర్జెట్ వచ్చింది? రాత్రి ముందు గంటల ముందు ఈ పులి చని పులి చనిపోవాలి. ఈ పులికి ఎంతకు ఎంత డబ్బు చేసింది? ఈ రోజు నా పాదాల దగ్గర దానికి గతి సర్జెట్. అందుచేత బాబా అనేక సిద్ధి బాబాకి అనేక మహిమాన్వితుడు. అనేక సిద్ధులు ఉండి మహిమాన్వితుడు. అంటే దాని ఎక్కువగా నామదేవుడు బాగా సుందరకాండ విష్ణు సహస్ర బాబా కృష్ణ యొక్క పాదాలను ఆశ్రయించండి. పాదాలను ఆశ్రయించండి, మీకు శుభం కలుగుతుంది. భగవంతుని ఆశ్రయించండి, మీకు దుర్గతి కలగదు సద్గతి కలుగుతుంది అని బాబా తలసిగా. బాబా మన దేశంలో జన్మించినటువంటి సైన్స్ లో సేజెస్ లో బాగా ప్రజల్లో ఖ్యాతి పొందినవాడు, ప్రజలను పరిమితం లేకుండా ప్రేమించిన వాడు. ఆయనకి ఇంటర్వ్యూస్ ఇష్టం లేదు బాబు. 24 గంటల భక్తులు అందుబాటులో ప్రజల్ని ప్రజల యొక్క కష్టతలు తెలుసుకుని ప్రజలకు అందుబాటులో 24 గంటల పాటు ఉన్నాడు. మన ఇండియాలో పుట్టినటువంటి సైన్స్ లో పాపులర్ సైన్స్ అతి నిరాడంబరుడు. పక్కాడు కూడా తిరిగిపోయింది. అతి నిరాడంబరుడు ఆడంబరుడు బాబా అంతా ఉండేవారు. మనం కల్పించుకుని వదిలేస్తే మనకు జ్ఞానం. మనం ఏదైతే కల్పించుకున్నామో మన మనస్సుతో ఏమైతే కల్పించుకున్నామో ఆ కల్పించుకునే విషయాలు జ్ఞానం ఎక్కడ ఉంది? జ్ఞానం వస్తుంది. కల్పించుకునే విషయాలు అంతా మనస్సు. రాబోయే జన్మలు రాబోయే వాసనలు రాబోయే సంస్కారాలు. మన శరీరం మరణం అంటే ఏం లేదు. ఆ దేహాన్ని వదిలేస్తుంది జీవాత్మ. ఒక మనిషి ఒక ఇంట్లో మీ ఇంట్లో మీరు ఒక గదిలో నుంచి గదిలో తెలిపారు. మరణం అంటే జీవాత్మ ఒక శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరం. జీవుడంటే ఏంటి? మరణం జీవుడు అని అంటే ప్రాణం కొట్టదు. మన జీవి ప్రాణం ఉంది మనస్సు. ఆ ప్రాణంతో కలిసి ఉన్న మన రెండు ఉన్నాయి. మనకు ప్రాణం ఉంటుంది. ప్రాణం లేదనుకోండి మనస్సును తీసుకుని వడకాలని చుట్టూ ఎవడకు కావాలి? 1000 ఎకరం సంపాదిస్తే మనకి చుట్టూ ఎవడకు కావాలో 1000 ఎకరం అనకాల కూడా పంచుకుంటారు. ఈ చుట్టూ తీసుకెళ్ళి ఆలస్యం అయితే ప్రాణం ఉంటే శరీరాన్ని శంకరానందనే పోరు సంవత్సరాలు పాలకులు ఆయన గీత భగవద్గీత అంటే గీతనే మనం ఏమైనా అడిగితే గీత చెప్తారు. ఆయన గీతలో శ్లోకాలు స్మరించుకుంటారు. ఇంకో మాట సర్దు సర్దటి చెప్పారు. ఇక్కడ సిరి బాబా గుడి కట్టించాము రమ్మంటే వస్తారు. ఎవరు ఏ సందర్భంలో పిలిచినా గీతనే అధ్యయనం చేస్తారు. గీతనే చెప్తారు. గీతలో ఉంటే చెప్తారు. కానీ ఎవరైనా పిలిస్తే ఎవరికారు కానీ భగవద్గీత గురించి ఏంటో మన శరీరం నుంచి మనం పొంగిపోతున్నాం. చచ్చిపోతే చచ్చిపోయిన కోడుకున్న విలువ చచ్చిపోయిన మనిషి మిగిలేదు. చచ్చిపోయిన కోడికి ఎవరైనా 5 రూపాయలు ఇస్తారు వండుకోవచ్చు. చచ్చిపోయిన మనిషిని ఎవడు వండుకుంటాడు? ఎవడో వండుకోడు. చనిపోయిన కోడికి చనిపోయిన గొర్రెకి నువ్వు చనిపోయిన మనిషికి లేదు. మనల్ని మనం మన శరీరం చూసుకుని మనం మురిచిపోతున్నాం. 5 రూపాయలకు కూడా ఎవడో కొండ చనిపోయిన కోడి కొనుక్కుంటారు. ఏదో దాకలో కడుతున్న మాంసం ఏదో చనిపోయిన గొర్రెలు కొనుక్కుంటారు. మరి కోడి పందాల్లో కోడి చచ్చిపోతాయి. ఆయన 15 రూపాయలు 20 రూపాయలు కొనుక్కున్న మొక్కల పని చేసి తింటున్నారు కదా. అంటే చనిపోయిన మనిషిని మీరు మనం ఎవడ కొనుక్కుంటారు? వద్దన్న బాబు వర్షం వస్తానని దారిలో మీ ఇంటికాడికి అనుకుంటామంటే పెట్టుకోండి. మన చుట్టాలే పెట్టుకున్నారు. ఎక్కడ మన ఇంట్లో శవాన్ని మనం శ్మశానాన్ని పట్టుకెళ్తున్నాం అనుకోండి, దారిలో వర్షం వస్తుంది అనుకోండి, దారిలో ఎవరైనా మన స్నేహితులు ఉంటే అంటే శవాన్ని మీ ఇంటికాడ పెట్టుకోండి. ఎందుకు ఈ జీవుడు అంటే ఏంటి? మనకు రెండు ఉన్నాయి, మనసు ఉంది, ప్రాణం. ఆ ప్రాణంతో మనసు కలిపి ఉన్నప్పుడు జీవుడు అంటే వాడే శరీరం. భగవాన్ అంటే అంటారు అది మనస్సు. మీకు దుఃఖం వస్తే సంతోషం వస్తే మీరు ఒకవేళ మీకు మీకు పూర్వజన్మ హేతులు అన్ని ఎక్కడ ఉన్నాయి? మనస్సు అన్ని మనస్సు. మీకు గౌరవం వస్తే పొంగిపోయేది మనసు, అగౌరవం వస్తే పొంగిపోయేది. అహంకారం అంటే ఏంటి? మనసు. బాబా ఏం చెప్పారంటే నేను నేను అనే తలంపు గురించి భగవాన్ చెప్తా ఉంటారు కదా, దాన్ని దాన్ని బాబా సిద్ధి భావం కోపాత్ర ఎలా చెప్పారండి? నేను అనే తలంపు శరీరంలో లేదు, శరీరం నేననే తలంపు మనసులో. నేను అనే తలంపు శరీరంలో ఎక్కడ, శరీరంలో ఏమి లేదు. నేను అనే తలంపు ఈ శరీరం నేననే తలంపు ఎక్కడ వస్తుంది? శరీరంలో రావటం లేదు. ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుంది. శరీరం నేనే తలంపు ఏ మనసులో వస్తుంది? ఆ తలంపే అహంభావం. ఇప్పుడు కాశీ వెళ్ళాలి, కాశీ వెళ్ళాలి, ఇలా ఆలోచించుకుని ఆలోచించుకుని వెళ్ళాలని నిర్ణయించుకున్న బుద్ధి అది. వెళ్ళకూడదు మానేద్దాం నిర్ణయించుకున్న బుద్ధి. ఇవన్నీ దర్శనం ఎక్కడ జరుగుతుంది? మనసులోనే జరుగుతుంది. అది నిర్ణయానికి వచ్చినప్పుడు దాన్ని బుద్ధి అంటాం. ఆ మనసులో దేహమునైన తలంపు వచ్చినప్పుడు అహంకారం. అది ప్రాణంతో శరీరంలో ఊరే ఊరేగించండి. భగవాన్ ఏం చెప్పారు? వెంకటేశ నారాయణ కృష్ణ రామ దేవుడికి అనేక పేర్లు ఉన్నాయి, కానీ ఏ పేరు నీకు స్ఫురించినా ఏ పేరు జ్ఞాపకం అది బ్రహ్మమే నీకు గుర్తు రావాలి. ఉన్నది ఒకటే, ఓం నమో వెంకటేశ అంటే నీకు బ్రహ్మ ఉన్నదే. అది ఉన్నది ఒకటే, రామ అంటే బ్రహ్మము నీకు గుర్తుకు రావాలి, కృష్ణ అంటే బ్రహ్మము గుర్తు రావాలి. అప్పుడు నీ మైండ్ రైట్ డైరెక్షన్ లో ప్రయాణం. అయితే ఈ నామరూపాలు ఎందుకంటే మనకి ఏదో నామం రూపం ఉంది కాబట్టి ఈ నామరూపాల నుంచి బయటపడటానికి ఆ నామరూపాలు సాగలేదు. మనకి రూపబుద్ధి మనకు నామబుద్ధి లేనప్పుడు దేవుడికి కూడా రూపనామాలు మనకు అంటే దేవుడికి కూడా మనకు రూపబుద్ధి ఉంది కాబట్టి మనకు నామబుద్ధి ఉంది కాబట్టి ఏదో ఒక అవతార పురుషుని ఒక రూపంతో దేవుడిని నామంతో కొలుచుకుంటాం. ఏం చేయాలి? రూపం లేని వస్తువుని నామం లేని వస్తువుని జీవుడు అంటే దేహదారులు శరీరాన్ని ధరించిన వాళ్ళు ఒక శరీరంతో తాదాప్యం పొందిన వాడు ఆ పేరుతో తాదాప్యం పొందిన వాళ్ళు నామరూపరహితమైనటువంటి క్రియరహితమైనటువంటి వస్తువును ఆరాధించడం కష్టం పడలేదు స్వామి చెప్తారు. అంచేత మన ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే మనం అనుకున్నట్టుగా ఉండదు. లోపల చైతన్యం ఉంది. ఆ బ్రహ్మార్పణం ఎవరైతే ఏ పని చేసినా ఏది మాట్లాడినా ఏది చదివినా ఏది రాసినా కూర్చున్నా నుంచున్నా ఏ బ్రహ్మబుద్ధితోటి బ్రహ్మార్పణంగా ఏ పని అయితే చేస్తున్నారు వారికి బ్రహ్మస్వరూపం తెలుస్తుంది, వారే బ్రహ్మస్థితి పొంది. ఆ బ్రహ్మం ఎలా ఉంటుంది? మన అహంకారం మనకు తెలుసు, మన పొగరబోత్తనం మనకు తెలుసు, మన గర్వం మనకు తెలుసు, మన శరీరం మనకు తెలుసు, మన బుద్ధి మనకు తెలుసు, మన మనస్సు మనకు తెలుసు. కానీ ఇలా బుద్ధి లాగా మనస్సు లాగా శరీరం లాగా ఉండదు ఆ బ్రహ్మం. వారు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, నువ్వు అనుకున్నట్టు వారు ఉండరు. వారు ఎలా ఉన్నారంటే వారు నీకు అనుభవంలోకి వచ్చేనే కానీ నీకు తెలియదు. నీ ఊహించుకోవటం వల్ల నువ్వు ఊహించుకున్నట్టుగా బ్రహ్మము లేదు అని ఊహక వారు అందరూ. ఊహలు అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనసులో. మనస్సుకి పరిమితులు ఉన్నాయి, బ్రహ్మంకి పరిమితులు లేదు. పరిమితుల్లో ఉన్న వస్తువు పరిమితుల్లోని వస్తువుని ఎలా గ్రాస్ చేస్తాయి అంటే ఆ తలంపు తీసి ఒక పక్కన పెట్టాలి. దేహము నేనైన తలంపు నీకు మనసులో ఉంది కదా, ఆ తలంపు నువ్వు తీసేసావనుకో, తీసేయగలిగావనుకో, అప్పుడు దేహానికి నీ గౌరవం వచ్చినా అగౌరవం వచ్చినా దేహం ముసలిదైనా దేహం చనిపోయినా నీకేమనిపించదు. సమాన బుద్ధి కలిగి ఉండు, సమత్వ బుద్ధి కలిగి ఉండు, సమాన బుద్ధి కలిగి ఉండు, సమత్వం యోగ ఉచ్యతే. యోగం అంటే ఏంటనుకుంటున్నావు? సమాన బుద్ధి కలిగి ఉండటమే అని కృష్ణుడు పెద్ద ముఖం. అది బాబా ఇంకో మాట చెప్పారు. బాబా ఏం చెప్పారు? గంగానదిలో స్నానాలు చేస్తే దోషాలు పోతాయి. గురువు యొక్క పాదాలను ఆశ్రయిస్తే దోషాలు పోవటమే కాదు బ్రహ్మజ్ఞానం. గంగానదిలోకి వెళ్ళి స్నానాలు చేస్తే దోషాలు పోతాయి. శరీరంలో దుమ్ము ఎరగపోతుంది అనుకోండి, మనసులోనే. కానీ గురువు పాదాలను ఆశ్రయిస్తే దోషాలు పోతాయి. ఏం చేసి గురువు బ్రహ్మమై ఉన్నాడు అంటే అమృతత్వం కలుగుతుంది గురువు వచ్చిన వాళ్ళు. బాబా ప్రాక్టికల్ మ్యాన్. షిరిడి బాబా దగ్గరకు వచ్చి సన్యాసి కూర్చున్నారు. వచ్చింటే బాబా ఎవరు రా దిక్కమాల దగ్గర కూర్చున్నాడు, ఈయన బయటకు తరిమేడు అన్నాడు. ఈ దిక్కమాల సన్యాసి వచ్చి మన దగ్గర కూర్చున్నాడు అంటే ఈయన బయటకు తరిమేడు అన్నాడు అన్నారు. కానీ ఎవరు తరుగుతాడు? బాబా అన్న తర్వాత గారికి జబ్బుగా ఉందని ఉత్తరం వచ్చినది. మా అమ్మగారికి జబ్బుగా ఉందని అంచేది మాకు మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి లోపల మీ ఓర్ని ముఖం తగలగా బాబా ఏమైనా ఇలా ప్రాక్టికల్ మ్యాన్ ఓర్ని ముఖం. మీ అమ్మ మీద నీ అమ్మ మీద నాకు అంత ప్రీతి ఉంటే నీకు సన్యాసి అంటారు. ఎవరికి ఎవరు చెప్పాడరా నీకు సన్యాసం పుచ్చుకోమని? అమ్మ అమ్మని ఏడిచి వాడికి సన్యాసం ఇంటికాడ ఏడవపోయావు. నా దగ్గరికి వచ్చి అమ్మ అసలు ఎర్రబట్టలు ఇంటికి కట్టుకున్నాను, అందుకే నేను దిక్కమాలని సన్యాసం. అసలు నేను ఎర్రబట్టలు ఎవరు కట్టుకోమన్నాడు నేను? అంటే బాబాకి తెలిసాడు అమ్మకం తీయడం నుంచి చచ్చిపోతాడు. అప్పుడు బాబా ఏమన్నాడంటే అమ్మ అమ్మని ఏడుస్తానంటారా, పోనీ ఏడిస్తే ఏడవచ్చు. సన్యాసం ఎందుకు పుచ్చుకున్నావు? అంత మమకారం ఉన్నప్పుడు నీకు అసలు సన్యాసం ఎందుకు? మీ అమ్మ మీద నీకు అంత మమకారం ఉన్నప్పుడు సన్యాసం మామూలుగా ఇంటికాడే ఏడవపోయి ఏడిసి చేయండి ఏడుపు నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నావు ఎందుకు? ఎర్రబట్టలు కట్టుకుని ఏడవటం ఎందుకంటే ఏడిసి చేయండి తెల్లబట్టలు కట్టుకుని ఏడవపోయావా? తెల్లబట్టలు కడుపుని ఏడిస్తే నేను మందలో కలిపేస్తారు కదా, అందరితో పాటు ఇది ఏడుస్తున్నాడు గృహస్థానికి ఉంటారు. మరి ఎర్రబట్టలు కట్టుకుని నా దగ్గర ఏడుస్తున్నానండి అని బాబాయ్ ఏమన్నారు? వెళ్ళకో, మీ అమ్మను చూస్తానికి నువ్వేం అడగవాలా? మీ అమ్మ బాగానే ఉంది, గురించి నీకు ఉత్తరం వచ్చింది అంతే కదా. మీ అమ్మ నీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదని అప్పుడు కావద్దు. ఎప్పుడు వాడు చాలా కాలం పడుతుంది అంటే బాబాకు తెలిసి ఇది 10 రోజులు చచ్చారు అప్పుడు ఆరోగ్యంగా ఉంది అని ఏదో చెప్పి అక్కడ ఉండి జపం చేసుకుని ఏదో నామం చెప్పారు. ఏదో దేవుడి పేరు హరినామం ఎక్కువ ఏదో చెప్పారు. ఆ జపం చేసి జబ్బు చేసింది. జబ్బు చేస్తే చనిపోయాడు ఆ సన్యాసి, చనిపోయాడు. కానీ వాడికి సద్గతి చివరి రోజుల్లో వాడికి అదృష్టం ఏంటంటే మొత్తమే ఎలాగైతే ఆ 10 రోజుల్లో వాడు బాబాని శరణాగతి చేసుకున్నాడు, వాడికి సద్గతి కలిగింది. మా అమ్మ జబ్బుగా ఉంది, మా అమ్మ జబ్బుగా ఉంది అనుకుంటున్నాడు, కానీ వాళ్ళ అమ్మ బాణం వీడి చచ్చిపోయిపోతాడు. బాబా వాడు కూడా ఆ సన్యాసి కూడా శ్మశానం అక్కడ సమాధి చేయించాడు. అందరూ సన్యాసితో ఈ 10 రోజులు ఆయనకి ఎవరికి శ్మశానానికి ఆ సన్యాస అదృష్టం. కానీ ఒకటి బాబా నీకంత మమకారం ఉన్నప్పుడు నువ్వు సన్యాసం తీసుకోకు అది చెప్పింది. నీ కుటుంబ సభ్యుల మీద మమకారం ఉన్నవాడు ఎవరు సన్యాసం తెచ్చుకోకూడదు. అంటే భగవద్గీత ఏం చెప్పాడంటే కర్మఫలం మీద దృష్టి లేని వాడు, కర్మఫలాన్ని ఆశించిన వాడు సన్యాసి అని భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు. అంటే సన్యాసానికి కర్మఫల ఛాది సన్యాసం, కర్మఫలం పట్ల అపేక్ష లేని ఫలం వస్తే రావచ్చు, ఫలం వస్తే రావచ్చు. కోరిక లేకుండా వచ్చింది మనకేం బంధించదు, కోరికతో చచ్చుకునేది బంధిస్తుంది. సంకల్పం వల్ల కర్మ చేయటం వల్ల దోషం వస్తుంది. అయితే కృష్ణుడు కర్మ పదత్యాగి సన్యాసి అన్నాడు. నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నా, వేహాశ్రమంలో ఉన్నా, వానప్రస్థాశ్రమంలో ఉన్నా, సన్యాసాశ్రమంలో ఉన్నా, ఫలాపేక్ష లేకపోతే నువ్వు సన్యాసివి. గృహస్థాశ్రమంలో ఉన్నా నువ్వు సన్యాసి, ఎక్కడున్నా నువ్వు సన్యాసి. మనిషి రూపనామాలే బంధిస్తాయి. నీకు పేరు నీకు రూపం లేనప్పుడు దేవుడికి కూడా పేరు రూపం. అంటే నువ్వు దేవుడి యొక్క రూపాన్ని ఆరాధించడం నీ రూప బుద్ధిలోంచి బయటకు రావడానికి, దేవుడి యొక్క పేరును స్మరించడం ఆ నామాన్ని స్మరించడం నీ నామంలోంచి బయటకు రావడానికి, అంటే రూపము లేని స్థితికి నామము లేని స్థితికి వెళ్ళటానికి నువ్వు జపం చేసినా ధ్యానం చేసిన మనిషిని రూపనామాలే బంధిస్తాయి. ఆ నామంలోంచి విడుదల పొందితే నరశాపంలో నెలవారి అంతర్వేదిలో సముద్రంలో ఎలా ఐక్యమవుతుందో ఏ జీవుడైతే రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి విడుదల పొందాడో ఇక్కడున్న పరబ్రహ్మలో ఐక్యమవుతాడు. అది అంటే మన సాధన ఏంటంటే రూపబుద్ధిని నామబుద్ధిని తగ్గించుకుంటాడు. మన రూపబుద్ధి మన నామబుద్ధి ఎప్పుడు తగ్గుతుంది? ఈశ్వరుడు రూపాన్ని ఈశ్వరుడు నామాన్ని స్మరించగా 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 వేదంలో కూడా ఒక నామ సిద్ధాంతాన్ని వేదంలో కూడా అంగీకరించాడు, వేదంలో కూడా చెప్పింది. అంచేదా ఈశ్వరు నామాన్ని స్మరించగా 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 అది స్థిరపడుతుంది. నీ నామంలోంచి నీ రూపంలోంచి నువ్వు బయటకు రావటానికి దేవుడు రూపం దేవుడు నామం నీకు జపము ధ్యానము. జపం చెయ్యి ధ్యానం చెయ్యి. యథార్థం చెప్పాలంటే ధ్యానం చేసేది కదా వచ్చే. జపం అంటే ఏదో ఒక నామాన్ని స్మరించటం, గురువు నామం కానీ దేవుడు నామం కానీ ఏదో ఒక నామాన్ని తీసుకుని ఆ నామాన్ని జపించడం, ఆ నామాన్ని స్మరించడం జపం. హరే కృష్ణ వాళ్ళు ఎక్కువ జపం చేస్తూ ఉంటారు, హరే కృష్ణ వాళ్ళు ఎక్కువ జపం చేస్తారు, నిరంతరము జపం. ఆ జపం చేయటం వల్ల వాళ్ళు పవిత్రులు అవుతారు, పరమ పవిత్రులు అవుతారు. ఆ జపం ధ్యానానికి దారి తీస్తుంది. ముందు మీరు ధ్యానం చేయాలంటే చేయలేరు, ముందు జపం చేయాలి. జపం చేసిన తర్వాత మైండ్ క్వైట్ గా అవుతుంది, అప్పుడు ధ్యానానికి ప్రిపేర్ అవుతుంది. అంటే ధ్యానం చేయడానికి తగిన యోగ్యత మనస్సుకు వస్తుంది. ముందు ధ్యానము ముందు జపము కాదు, ముందు జపము తర్వాత ధ్యానం. జపం చేయగా చేయగా అది ధ్యాన స్థితికి వస్తుంది, ధ్యానానికి చేరుకుంటుంది. అంటే ఏదైనా నామాన్ని దేవుడి యొక్క పేరును స్మరించడం జపం, ఒకే వస్తువు మీద మనస్సును నిలబెట్టి ఉంచడం ధ్యానం. నీ ఆత్మ మీద కానీ ఒక దైవం మీద కానీ ఒకే వస్తువు మీద మనస్సును నిలబెట్టి ఉంచడం ధ్యానం. నామాన్ని స్మరించడం జపం. ప్రయత్నపూర్వకంగా మనస్సు ఇతర విషయాల గురించి ఆలోచించకుండా చేసినప్పుడు అప్పుడు నువ్వు జపం చేస్తున్నావు అనుకో ఇతర చింతలు రావు. ఆత్మనే అంటే భగవంతుడు భగవద్గీతలో చెప్పి నీ మనస్సుని ఆత్మ మీద నిలబెట్టి ఆత్మ మీద ఉంచి ఇతర చింతలు కొంచెం కూడా లేకుండా చూసుకుని ఆత్మను చింతించగా చింతించగా మనస్సు ఆత్మాకారం చెంది. మనస్సు ఆత్మనే చింతిస్తా అంటే ఇంక ఇతర విషయాలు చింతించడానికి అవకాశం లేదు మనస్సుకి. మనస్సు ఏదో చింతించకుండా ఉండలేదు. రెండే విషయాల్ని ఒకేసారి చింతించాలి మనస్సు. మనస్సు రెండు విషయాలను ఒకేసారి అది ఆత్మ చింతనైనా చేయాలి, విషయ చింతన చేయాలి. ఆత్మ చింతన చేస్తున్నారనుకోండి, మీరు దైవ చింతన చేస్తున్నారనుకోండి, విషయ చింతన రెండు పనులు ఒకేసారి మనస్సు చేయలేదు. మీరు మనం ఆత్మ చింతన చేయటం లేదనుకోండి, దైవ చింతన చేయటం లేదనుకోండి, ఇతరులు ఎవరు చెప్పక్కర్లేదు మనం విషయ చింతన చేస్తున్నామని అర్థం. నువ్వేం చేయాలి? నీకు ఇతర చింతలు ఏమి రావనుకో, ఇతర తలంపులో నీకు రావనుకో. ఆత్మను చింతించగా చింతించగా, ఆత్మను ధ్యానం చేయగా చేయగా, దైవ చింతన చేయగా, దైవ ధ్యానం చేయగా చేయగా ఇతర చింతలన్నీ ఆగిపోతాయి, ఇతర తలంపులన్నీ కూడా ఆగిపోతాయి. అంటే ఏమి లేదు, తలంపు వచ్చినప్పుడు దాన్ని మీరు సాటిస్ఫై చేయకపోతే అది చిక్కుపోతుంది. తలంపు వచ్చినప్పుడు దాన్ని సాటిస్ఫై చేస్తే తలంపు బలం పెరుగు. తలంపు వచ్చినప్పుడు మీరు దాన్ని సంతృప్తి పరచకుండా ఉంటే అది ఏమవుతుందంటే వీకన్ అవుతుంది. దాన్ని సాటిస్ఫై చేస్తున్నారనుకోండి, ఇప్పుడు కోపం ఒకటికి ఉందనుకోండి, వాడికి డబ్బు పెరుగుతాయి అనుకోండి, డబ్బు పెరుగుతాయి కోపం. ఒక మనిషికి మామూలుగా గర్వం ఉందనుకోండి, వాడికి ఏదో అధికారం కానీ డబ్బు కానీ వస్తున్నారు, ఇంకా గర్వం పెరుగుతుంది. మనం ఏది చింతిస్తే అదే అవుతాం. అంటే నీకు ఆత్మచింతన చేయగా 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 అంటే నీ లోపల ఉన్న సంస్కారం, నీ లోపల ఉన్న వాసన ఎలా వస్తుందంటే తలంపు రూపం. మన లోపల ఏ సంస్కారాలు ఉన్నాయో, లోపల ఏ వాసనలు ఉన్నాయో మనకి తెలియదు. తలంపు రూపంలోకి వచ్చే వరకు వాసన ఇది బాగా అర్థం చేసుకోండి. నీ వాసనలు నీకే తెలియవు. ఆ వాసన తలంపు రూపంలో, సంస్కారం తలంపు రూపంలో వచ్చినప్పుడు, వాసన తలంపు రూపంలో వచ్చిన బహు ఫలానా వాసన ఫలానాస్కారం నాకు వచ్చింది కదా నీకు తెలుస్తుంది. ఆ లోపల వాసన ఉంది, లోపల ఫలానా వాసన ఉంది, ఫలానా సంస్కారం ఉందా నీకు తలంపు రూపంలోకి వచ్చింది అలా తెలుస్తుంది.
తలంపు రూపంలోకి రాకముందు ఆ వాసన నీకు కూడా తెలియదు, ఉన్నట్టు నీకు తెలియదు. భగవంతుడి డివైన్ లా ఏంటంటే, చట్టం ఏంటంటే, నీ వాసన తలంపు రూపంలోకి రావాలి. నీ లోపల ఏముందో తలంపు రూపంలోకి రావాలి. పలానా వాసన ఉందని నీకు తెలియాలి. నీకు తెలిసిన ఈశ్వరుడు గురువు నీ చేత కట్టిస్తాడు వాడికి. ఇదే డివైన్ లోపల ఉన్నది నీకు తెలియకుండా బయటకు రానాడు. భక్తులు అన్నారు, రమణ మహర్షి దగ్గరికి వచ్చి నీ దగ్గర రానివాళ్ళు పనే బాగుందండి, వాళ్ళు హాయిగా ఉన్నారు, నేను నీ దగ్గరికి వచ్చి వాళ్ళ జెంట్లీమ్యాన్ లాగా నీకు రోజు వెళ్ళిపోతాను. వాళ్ళందరూ జెంట్లీమ్యాన్. ఆ జెంట్లీమ్యాన్ లో కూడా చాలా బలహీనతలు ఉంటాయి. అది వాడికి తెలియదు కదా, నేను జెంట్లీమ్యాన్ అనుకుంటాను. నా దగ్గర రాకుండా ఉంటే నీకు జెంట్లీమ్యాన్ గారు రోజు వెళ్ళిపోయిన చావు, ఏదో రోజు చావు వచ్చిన పోదు. నా దగ్గరికి వచ్చిన కూడా నీకు జెంట్లీమ్యాన్ అనే సంగతి నీకు తెలియదు. దగ్గర రానోళ్ళు జెంట్లీమ్యాన్, వాళ్ళు డాక్టర్, వాళ్ళు నేను జెంట్లీమ్యాన్ అనుకుంటాను. కొంతమందికి లోపల క్యాన్సర్ ఉంటుంది, కొన్ని క్యాన్సర్ బాధ పెట్టాయి, క్యాన్సర్ ఉంటుంది. ఆ క్యాన్సర్ బాధపెట్టదు అనుకోండి, ఉన్నట్టు అది తెలియదు అనుకోండి, నేను ఆరోగ్యవంతుడిగానే ఉన్నాను అనుకోండి. ఇవన్నీ జీవ లక్షణాలే, ఇవన్నీ జీవ లక్షణాలే. అంటే ప్రకృతిని దాటకుండా, ప్రకృతి అన్నా ప్రపంచం అవుతాయి, ప్రకృతిని దాటకుండా, ప్రపంచాన్ని దాటకుండా, ఈ రూపబుద్ధి దాటకుండా, నామబుద్ధి దాటకుండా, జీవలక్షణాలు దాటకుండా ఎవరికి అందులో కాంప్రమైజ్ లేదు. భగవాన్ ఏమన్నారంటే, నాకు దూరంగా వచ్చినవాడుగా ఉంది అని తెలిసి దూరంగా ఉంటున్నాడు, జంట్లమైనగా ఉండదు. జంట్లమైనగా ఉంటే నీకు చాలా జన్మల ప్రభావంలో కొట్టుకుపోదు. నా దగ్గరికి ఏమి మనసులో ఉంది, నా దగ్గర రావాలని నీ మనసులో ఉంది అని నీకు తెలుసు. అంచేత ఆ తెలివి మంచిది, అది నీ తలంపులోకి రావాలి. తలంపులోకి వచ్చిన తర్వాత ఇది పోగొట్టుకోవాలనే బుద్ధి నీకు కలుగుతుంది. నీకు తెలిసినప్పుడు, నీకు ఏదైనా రోగం ఉందని తెలిసినప్పుడు ఆ రోగం పోగొట్టుకోవాలనే బుద్ధి కలుగుతుంది నీకు. అసలు నీ రోగం నీకే తెలియనప్పుడు దాన్ని తొలగించుకోవాలనే బుద్ధి ఎలా కలుగుతుందో అయితే భగవాన్ అడిగి, నీ లోపల నీ శరీరంలో ఉన్న రాగం నీకు తెలియటం మంచిదా, తెలియకపోవటం మంచిదా? తెలియటం మంచిది. ఇంకా దాన్ని పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు, దాన్ని రిమూవ్ చేసుకోవడానికి, ఎలిమినేట్ చేసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. అంచేత నా దగ్గరికి ఒకవేళ రాకుండా ఉంటే నువ్వు జెంట్లీమ్యాన్ లాగా ఉంది. అంటే నీకు మళ్ళీ జపం గురించి చెప్తున్నారు, ధ్యానం గురించి చెప్తున్నారు. ఆ జపం గురించి ధ్యానం గురించి చెప్తే మళ్ళీ జ్ఞానం చెప్తారు, అది జ్ఞానం చెప్తారు. ఆ సందర్భాన్ని బట్టి జపం చేసుకోండి, ధ్యానం చూసుకోండి, గుడికి వెళ్ళండి అని చేసుకోండి, పూజ చేసుకోండి, నదిలో మొలగండి అనే సందర్భాన్ని బట్టి చెప్పి మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చేస్తారు. మళ్ళీ ఆయన ఏం జరిగింది, ప్రిపేర్ చేయి, ప్రిపేర్ అవ్వండి, యోగ్యత కలిగించుకోండి, యోగ్యత పట్టించుకోండి, అర్హత పట్టించుకోండి, పుణ్య బలం పెంచుకోండి, మంచి సత్కర్మ చేయండి అని చెప్తారు. సత్కర్మ చేయండి, అలా చేయండి, ఇలా చేయండి, మళ్ళీ నేను దగ్గరికి వస్తారు. అంటే జ్ఞానం లేకపోతే నీకేం మోక్షం రానే రాదని, ఆత్మజ్ఞానం లేకుండా, ఆత్మానుభవం లేకుండా ఆ చివరి మెట్టు, ఆ చివరి అంతస్తు, ఆ చిటారు కొమ్మకుని వెళ్ళలేవని. అది చెప్తారు, ఇది చెప్తారు, ఇది చెప్తారు, అది చెప్తారు, మళ్ళీ నేను దగ్గరికి వస్తాను. ఆ నేనెవరో నీకు తెలియకపోతే నీకు బ్రహ్మానుభవం కలిగే అవకాశం అదే. ఇక్కడ మళ్ళీ జ్ఞానం దగ్గరకు వచ్చేస్తారు. అంటే జ్ఞానమే, జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం వస్తేనే నీకు ఆ సుఖం తెలుస్తుంది, ఆ శాంతి తెలుస్తుంది, ఆనందం తెలుస్తుంది. ఈ జన్మలో ఏమీ లేదు, లోకంలో ఏమీ లేదు, అంత డస్ట్. లోకంలో ఏదో ఉందనుకుంటున్నావు, ఏదో ఉందనుకుంటున్నావు, ఏమిది, ఏమి లేదన్న సంగతి. ఎక్కడో ఏదో సారం ఉందనుకుంటున్నావు, ఆత్మని విడిచిపెట్టి, చైతన్యాన్ని విడిచిపెట్టి, నిన్ను విడిచిపెట్టి ఎక్కడో ఏదో సారం ఉందనుకుంటున్నావు. ఎక్కడ ఏమి లేదు, సారం ఏమి లేదు, అంతా నిస్సారం అన్న సంగతి జ్ఞానం ద్వారా మాత్రమే తెలియబడుతుంది. సరే, భగవాన్ శిఖరానికి వెళ్ళారు, ఎవరో 10 మంది బియ్యం పట్టుకెళ్ళారు, కొండ పట్టుకెళ్ళారు, అన్ని పట్టుకెళ్ళారు, అన్ని పట్టుకెళ్ళారు, నిప్పు మర్చి పెద్ద పెట్టి మర్చి. అప్పుడు భగవాన్ అన్నారు, ఏమయ్యా అన్ని ఉన్నాయా, నిప్పు లేదు అయ్యా, మనకు వంట అవ్వదు. అలాగే ఎన్ని ఉన్నాయి, జ్ఞానం లేకపోతే ఎందుకు ఈ కొండ ఏం చేసుకుంటాం, బియ్యం ఏం చేసుకుంటాం, కట్లు ఏం చేసుకుంటాం, అగ్గి పెట్టి అగ్ని లేదు, ఇవన్నీ ఉన్నమాట నుంచి అగ్ని లేదు. అలాగే నీకు ఎన్ని ఉన్నప్పటికీ ఆ జ్ఞానం లేకపోతే మటుకు మోక్షం లేదు. ఆ జ్ఞానం లేకపోతే నీకు సుఖం తెలియదు. జ్ఞానం అంటే మన యూనివర్సిటీలో చదువుకున్న అది మిథ్యా జ్ఞానం, విషయ జ్ఞానం. దాన్ని ఏమంటారు, విషయ జ్ఞానం, మిథ్యా జ్ఞానం. అది మనస్సుతోటి గ్రహించే జ్ఞానం, ఇది మనస్సు అణిగిన చోట వచ్చే జ్ఞానం. మనం కాలేజీలో చదువుకున్నది మనస్సుతోటి గ్రహించేది, ఇక్కడ మనకి ఆత్మవిద్య మనస్సు అణిగిన చోట ఇది వస్తుంది. ఎక్కడైతే మనస్సు అణిగిందో, ఎక్కడైతే వాక్ అణిగిందో అది వస్తుంది. పదమంది చూడండి, ఎక్కువ మౌనంగా ఉంటారు అయితే మాట్లాడాలి. కొంతమంది నేను చూస్తున్నాను అయితే మాట్లాడాలి. మన భక్తిలో కొంతమంది వెరీ అవసరమైనప్పుడు మాట్లాడరు, అవసరం లేనప్పుడు నవ్వరు. నేను ఈ మధ్యన ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, విజయవాడలోనే చూశారు, ఏదో చీటి చూశారు ఇంకో డాక్టర్ గారు రాసి, తప్పు ప్రిస్క్రిప్షన్, రాంగ్ ప్రిస్క్రిప్షన్, ఆ మందులు వాడకూడదు. ఆశ్చర్యం, నవ్వలేదు, తప్పు రాశారని. రాసిన డాక్టర్ ఎవరన్నారు, సరే అది మానేయండి, వాడను అయోగ్యత. అదేంటది, కొని పొరపాటు రాశారు, మందులు అనలేదు, ఏంటి ఇలా రాశారేంటి, ఎండి చదివి ఇలా రాశారేంటి అనలేదు, నవ్వలేదు, అది నాకు అది ఆయనకి భూషణం. అంటే మౌనం కూడా ఒకసారి భూషణం. మీ మెడలో పోయి మీ మెడలో పెట్టుకున్న వస్తువుల కంటే ఎక్కువ మేలు చేస్తున్న మౌనం. ఇంగ్లాండ్ లో పోయిట్ అక్కడ ఉండేవాడు, మెడలో ఎక్కువ బంగారు వస్తువులు ఎవరైనా పెట్టుకుని కనిపిస్తే వెంటనే దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి, మెడలో ఎక్కువ మంది బంగారం గంగిరెద్ది పెట్టినట్టు పెట్టేసుకుంటారు. అంటే అంటారు, మా అమ్మాయికి కూడా అన్ని చేంజ్ చేసామని అలా అంటారు, గంగిరెద్ది పెట్టినట్టు పెట్టారు. ఆ ఇంగ్లాండ్ లో పోయి చేంజ్ చేసేవాడు అంటే మామూలు ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళి అనుకోండి, అందరికీ నమస్కారం పెట్టేవాడు కాదు, ఆ నెలలో బాగా ఎక్కువ వస్తువులు పెట్టుకున్నవాడు దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు. ఇదేంటంటే నాకు మీరు నమస్కారం పెట్టుంటాడని వాడు మీ మెడలో వస్తువులన్నీ చూడాలంటే మీ మ్యూజియం వెళ్ళాలి, మ్యూజియంకి వెళ్ళాలి. మ్యూజియంకి వెళ్ళాలంటే 5 రూపాయలు టికెట్ కొనాలి. మీరు 5 రూపాయలు టికెట్ కొనక్కర్లేకుండా మీరు వస్తువులు ఎక్కడ దొరుకుతాయి? మ్యూజియంకి వెళ్ళాలంటే 5 రూపాయలు టికెట్ కొనుక్కుంటేనే మ్యూజియంకి వెళ్ళరు. ఇన్ని బంగారపు వస్తువులు ఒక నెలలో మేము చూస్తున్నామంటే టికెట్ లేకుండా మీరే వచ్చి మాకు చూపిస్తున్నారంటే అన్ని వస్తువులు మీ కృతజ్ఞత చూపించకపోతే ఎలాగో 5 రూపాయలు ఖర్చు లేకుండా చేస్తున్నారు అంతకీ నమస్కారం అని కూడా అప్పుడు. అయితే ఇప్పుడు ఇంతకీ ఏం చెబుతున్నాడు, మౌనం కూడా భూషణం. కొంతమంది చాలా సైలెంట్ గా ఉంటారు, అవసరమైనప్పుడు మాట్లాడతారు, వైట్గా ఉంటారు, కూల్ గా ఉంటారు. వాళ్ళ ముఖం చూస్తే ఇతరులకు జ్ఞానం కలిగి వాక్కు తపస్సు. అదేంటది? వాక్కు తపస్సు. వాళ్ళు ప్రతి మాటలోనే ఆ తపస్సు తాలూకు, ఆ తపస్సు తాలూకు ఆ ప్రకాశం ఉంటుంది. యజ్ఞముల వల్ల కానీ యాగముల వల్ల కానీ తపస్సుల వల్ల నీకు మార్గం కాదు, బ్రహ్మాకారం పొందలేవు. ఒక జ్ఞానం వల్ల మాత్రమే బ్రహ్మాకారం పొందుతావు. ఈ రమణ మహర్షి గారు ఏదో చెప్తారు, అది చెప్తారు, ఏది చెప్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. ఎక్కడికి వచ్చేస్తారు? జ్ఞానం దగ్గరికి వచ్చేస్తారు. మేము జపం చేసుకుంటున్నా ఉండి చేసుకో, ధ్యానం చేసుకుంటున్నా ఉండి చేసుకో, నేను తపస్సుకుంటున్నా ఉండి చేసుకో చేసుకో చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చారు. నువ్వు చేసేదాన్ని పాడు చేయరు, చేసుకో చేసుకో అంటారు. మళ్ళీ ఇక్కడికి మళ్ళీ అక్కడ ఆ జ్ఞానం దగ్గరికి వచ్చేస్తారు. ఇక తెలియబడాలని ఇప్పుడు జపంలో ద్వైతం ఉంది, జపంలో ద్వైతం ఉంది, పూజలో ద్వైతం ఉంది, నామంలో ద్వైతం ఉంది, అన్నిట్లోనే ద్వైతమే. ఆ ద్వై భావరహితమైనటువంటి స్థానానికి రావాలి. అదే పరబ్రహ్మ. ద్వైత బుద్ధిలోంచి అసూయ వస్తుంది, ద్వైత బుద్ధిలోంచి కోపం వస్తుంది, ద్వైత బుద్ధిలోంచి కోరిక వస్తుంది. ఆ ద్వైత బుద్ధి గడప దాడితే ఏమి అంతా నువ్వేనప్పుడు నీకు ద్వైత బుద్ధిలో ఆ నీవు నేననే భేద బుద్ధి రాలిపోతుంది. అక్కడికి రావాలి. అక్కడికి రావాలంటే నీకు జ్ఞానం లేకుండా నువ్వు రాలే. అంటే డాక్టర్ మెడిసిన్ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాడు, లాయర్ ఏ విధంగా లాన్ ప్రాక్టీస్ చేస్తాడు, అలాగే నువ్వు సహజ సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయి. సత్వగుణాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయి. సత్వగుణం, సత్వగుణం కూడా గుణమే. ఆ సత్వగుణం కూడా అహంకారంలోంచి వచ్చింది, అహంభావంలోంచి వచ్చింది సత్వగుణం కూడా. అది కూడా గుణమే, కానీ మంచి గుణం. ఏమిటది మంచి గుణం? మంచి గుణం ఏంటంటే భగవంతుని తెలుసుకోవడానికి మార్గం చూపించి వారు పక్కలు తప్పుకుంటారు. సత్వగుణం బాగానే ఉంది, సత్వగుణం బాగానే ప్రాక్టీస్ చేయాలని బాగా అనుకుంటారు. మీరు ప్రాక్టీస్ చేస్తారా చేయలేరు? ఎందుకంటే సత్వగుణం మీ ఫీలింగ్ ఏదైనా అర్థమైంది అనుకోండి, నేను చెప్పిన మాటలో మీ ఫీలింగ్ ఏదైనా అర్థమైంది అనుకోండి, మీ థాట్ ఏదైనా అర్థమైంది అనుకోండి, మీ దేహాభిమానం ఏదైనా హత్య అయింది అనుకో, మీ దేహాభిమానానికి ఏదైనా గాయం తగిలింది అనుకోండి, ఏది మీ దేహాభిమానానికి నేను చెప్పే మాటల్లో మీ దేహాభిమానానికి ఏదైనా గాయం తగిలింది అనుకోండి, దేహ బుద్ధికి శవ బుద్ధికి ఏదైనా ముళ్ళుగుచ్చుకున్నట్టు అనిపించింది అనుకోండి, ఏమంటే అక్కడ అక్కడ ముళ్ళుగుచ్చుకు ఏదో గాయం తగిలి పుండు పడినట్టు, మీ దేహాభిమానానికి ఏదో పుండు పడినట్టు అనిపించింది అనుకోండి, ముళ్ళుగుచ్చుకున్నట్టు అనిపించింది అనుకోండి, ఎవరైనా దెబ్బస్తే మీ శరీరానికి ఎలా దెబ్బ తగులుతుందో అలా మీ శరీరానికి ఏదైనా గాయం తగిలినట్టు అనిపించింది అనుకోండి, అక్కడ మీరు సత్వగుణం ఉండలేరు. సడన్ గా సత్వగుణం వదిలేస్తారు రజగుణంలో. సత్వగుణం ప్రాక్టీస్ చేయండి. చెప్పడం నాలుగు తేలిక, నాలుగు తేలిక వినట, మీకు తేలిక. శుభ్రంగా మధ్యాహ్నం టీలు అయిపోయింది, ప్రశాంతంగా కూర్చున్నాం. భోజనం అయిపోయింది, మధ్యాహ్నం టీ అయిపోయింది, ఇక్కడ ప్రశాంతంగా కూర్చున్నాం, మాటలు చెప్పుకోవడం. మీ ఫీలింగ్ అట్టైనప్పుడు తెలిస్తే మీకు సత్వగుణాన్ని మీరు బ్యాలెన్స్ సత్వగుణంలో ఉండగలరా లేదని. ఇప్పుడు తెలియదు, ఇప్పుడే హాయిగా ఉన్నాం, ఎండలేదు, చలి లేదు, వర్షం లేదు, పైన వేసారు నీడ కోసం. శుభ్రంగా భోజనాలు చేసాం, కూర్చుంటున్నాం, మళ్ళీ మళ్ళీ డిన్నర్కి సిద్ధమవుతున్నాం, లంచ్ అయిపోయింది, టీ అయిపోయింది, వచ్చిన పని మర్చిపోయాం. అది భూమి మీదకి ఎందుకు వచ్చామో పూర్తిగా మర్చిపోయాం. అది ఈ ప్లానెట్ మీదకి, ఎత్త మీదకి, భూమి మీదకి ఏ పని మీద వచ్చాం, ఆ పని పూర్తిగా మర్చిపోయాం. ఆ పని రవ్వంత ముళ్ళంత ఆ పని జ్ఞాపకం ఉంటే సత్వగుణాన్ని విడిచిపోయాం. వచ్చిన పని మనం అందరం మర్చిపోయాం. ఆ వచ్చిన పని జ్ఞాపకం చేసేదే సత్వగుణం. మనం ఈ భూమి మీదకి ఏ పని మీద వచ్చామో ఆ పనిని జ్ఞాపకం చేసేదే సత్వగుణం. అంటే మీరు ఇప్పుడు అందరూ సత్వగుణంలోనే ఉన్నారు. మీరు అందరూ ఎప్పుడు ఉన్నారు? మీరు అందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? సత్వగుణంలోనే ఉన్నారు. సత్వగుణమే బంగారం. మీరు అందరూ సత్వగుణంలోనే ఉన్నారు, కానీ ఎప్పుడు మీకు సత్వగుణం చెల్లిపోతుంది? మీ ఫీలింగ్ అట్టైనప్పుడు, మీకు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు. ఉన్న సత్వ కాస్త కొస్తుంటే ఏమి సత్వగుణం చెల్లిపోతుంది, రజగుణం వచ్చేస్తుంది, తమగుణం వచ్చేస్తుంది. సత్వగుణంలో ఉన్నారు, కానీ ఎప్పుడు మీకు సత్వగుణం చెల్లిపోతుంది? మీ ఫీలింగ్ అట్టైనప్పుడు, మీకు పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు. ఉన్న సత్వ కాస్త కొస్తుంటే ఏమి సత్వగుణం చెరిగిపోతుంది, రజగుణం వచ్చేస్తుంది, తమగుణం వచ్చేస్తుంది. ఆ లోపల రజస్ ఏం చేస్తున్నాడు, తమస్ ఏం చేస్తున్నాడు, సత్వగుణాన్ని బయటికి గెంటేసి అది వచ్చేది. ఎంత వేగంగా వస్తుందంటే ఆ లోపల రజోగుణం. మనం దీన్ని రజోగుణం తమగుణం పూర్వజన్మ నుంచి ఇచ్చే సహజంగా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఏదైనా మీటింగ్కి వెళ్ళి ఆ గురి సాయిబాబా గురిదేరికి వెళ్ళి, శివాలయానికి వెళ్ళి, అంకేశ్వరం గురి దగ్గర కొన్ని నేర్చుకుంటున్నాం, నేర్చుకునేది ఎంతసేపు ఉంటుందండి? ఇప్పుడు నేర్చుకునేది ఎంతసేపు ఉంటుంది? సహజం ముఖంలో సహజమైన అందరం అనేది పౌడర్ రాసుకుంటే ఏంటి? పౌడర్ రాసుకున్నా అందంగా ఉంటుంది అనుకోండి, కాస్త ఎండలోకి వెళ్ళిన అవసరం వచ్చే మరి అంత చెడు. మామూలుగా అందం ముఖంలోనే అందం జరిగి పౌడర్ రాసుకునే స్నో రాసుకునే దాన్ని కడిగేసి కడిగేసి 4 సబ్బులు ఖర్చు పెట్టి కడిగేస్తే అందం వస్తుంది. పెళ్లి కూతురిని కూడా అందంగా చేయొచ్చు, ఏదో గంటలో ఒక గంట ఎండలో ఉంటే మళ్ళీ ఏం లేదు, మామూలు ముఖం వచ్చారు. మనం ఇప్పుడు సత్వగుణం అలా నేర్చుకుంటున్నాం, సద్దుటి ముఖాన్ని కడిగినప్పుడు సత్వగుణం నేర్చుకుంటున్నాం, నేర్చుకుని అంటే అది మనకి సహజం అవ్వలేదు. సహజంగా ఏమున్నాయి? రజగుణం ఉన్నాయి, తమగుణం. ఆ రజోగుణం అవసరమైనప్పుడు ఎంత వేగంగా వస్తుందంటే బుల్డ్రోజర్ కింద మనిషి పెడితే మనిషికి ఏం చేస్తుంది? బుల్డోజర్ కింద నీ తలకాయ పెట్టిన నీ తలకాయని నలిపేయడానికి బుల్డోజర్ కి ఏమైనా కష్టం ఉంటుందా? రైలు ఇంజిన్ కింద చక్రం వేగం నీ తలకాయ పెట్టారనుకుంటా రైలు ఇంజిన్ అనుకుంటుందా ఈ తలకాయని చంపేయడం కష్టం కదా? ఆ చక్రం కూడా ఏం కుదపకుండా చంపేస్తా. చక్రం అటు కదలదు ఇటు కదలదు నీ తలకాయని తీసేది. అలాగే రజోగుణం వచ్చి సత్వగుణం తలకాయని తీసుకోదు. అంటే రజోగుణం, ఇప్పుడు మనకు రజోగుణం ఎంత సహజంగా ఉందో, తమో గుణం ఎంత సహజంగా ఉందో, సత్వగుణం అంటే నేచురల్ గా నా తెచ్చి పెట్టుకున్నట్టు కాకుండా సత్వగుణాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అది తెచ్చి పెట్టుకున్నప్పుడు మనకు ఎంత సత్వగుణం ఉందో అది నేర్చుకుంటున్నా. గురి దగ్గరికి వెళ్ళి అలాగే నేర్చుకున్నా, ఏదో నేర్చుకుంటున్నాం. నేర్చుకున్నది వేరు, నేచురల్ గా వచ్చింది వేరు. మేజర్ టీచర్ వేరు, బోరన్ టీచర్ వేరు. పుట్టుక చోడు వచ్చిన సత్వగుణం వేరు, నేర్చుకున్న సత్వగుణం వేరు. అయితే ఇలా కొన్ని జన్మలు నేర్చుకోగా నేర్చుకోగా సత్వగుణం రావచ్చు, అప్పుడే సహజం అవ్వచ్చు. అలా నేర్చుకోవడం మానకూడదు. అంటే మనకు సత్వగుణం ఎప్పుడు వస్తుందంటే ఆ సత్వగుణాన్ని సంపాదించాలి, సంపాదించాలనుకున్నప్పుడు ఆ సత్వగుణం వచ్చినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటాము, ఆ సత్వగుణం కోసం ప్రయత్నం చేసేటప్పుడు కూడా అంత సంతోషంగా ఉంటుంది. వచ్చేస్తుంది ఈ జన్మలోనే వచ్చేస్తుంది. కొంతమంది అంటారు నాకు ఆ కష్టం వచ్చిందండి, ఈ దుఃఖం వచ్చింది. మరి ఎందుకు, ఏమి రాకపోతే నీ శరీరం ఎందుకు ఇక్కడ? రోజు ఏం తిన్నానమే కదా, ఏడు తిన్నానమే, రేపు ఏడు తేగని కాఫీ, ఇదే ఎందుకు వచ్చింది? ఏ కొన్ని అనుభవాలు పొందటానికి మీరు ఈ ప్లానెట్ మీదకి వచ్చారు, అది మర్చిపోతున్నారు. మరి ఏ కొన్ని అనుభవాలు పొందటానికి భూమి మీదకి వచ్చారు. మరి పుస్తకాలు చదవటంలో మీకు జ్ఞానం రాదు, ఆ అనుభవాలు మీ ద్వారా పొందించడం ద్వారా మిమ్మల్ని వివేకవంతులు చేస్తాడు ఈశ్వరుడు. కొంతమంది భక్తులు ఏమంటారంటే, ఏమండి ఏంటండి చాలా మంది ఉన్నారు కదా మా ఇంటికే కష్టాలు వస్తున్నాయి ఏంటండి, దేవుడు కొన్ని ముందు ఇళ్ళకి పంపొచ్చు కదా. కొంతమంది భక్తులు ఎలా ఉంటారంటే, ఓ పరమేశ్వరుడా నీ దగ్గర ఉన్న కష్టాలని నా దగ్గర పంపేశావు, అదనంగా ఏదైనా కష్టాలు పంపుతామంటే నీ దగ్గర ఏమి లేవు, నోరు తెల్లే చూస్తాం, నా చేతులు నువ్వే ఓడిపోయావంటారు. అంటే భక్తుడు భగవంతుని ఓడిస్తాడు. ఆ సహనం ఉన్నది, ఆ సహనం ఉన్నవాడు భక్తుడు భగవంతుని ఓడిస్తాడు. భక్తుడి చేతిలో భగవంతుడు ఓడిపోవడం కూడా సంతోషం, అది సంతోషంగా ఓడిపోతాడు. అంటే మనం ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్, ఆ భక్తుల లక్షణాలు చెప్తాడు. నువ్వు ఎవరిని భయపెట్టకు, ఎవరికి నువ్వు భయపడకు. వాడంటే నాకు ఇష్టడు అయ్యా, వాడు నాకు ప్రేమ ప్రాప్తుడు, ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు, నువ్వు ఎవరిని భయపెట్టద్దు, ఎవరికి నువ్వు భయపడకు. విడిచిపెట్టవలసిన గుణాల్లో భయం ఒకటి, రాగం ఒకటి, భయం ఒకటి, పాపం ఒకటి, లోభిత్వం ఒకటి. షిరిడి సాయిబాబా గారు ఎలా చూసేవారు అందరూ అంటారు, ఎలా చూసేవారు, సరే నీ జేబులో 2 రూపాయలు ఉందిలా పడగరాని వారు. అంటే ఆయన ఉద్దేశం అందరిని అడుగు, లోభిత్వం మనిషిని అడుగుతుంది. ఆ లోభిత్వం వాడికి పోదనుకోండి, నరకానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ నరకానికి వెళ్ళి ఎన్నో బాధలు పడి మళ్ళీ భూమి మీదకి శరీరం రావాలి వాడికి. ఆయన టేబుల్ బ్యాంకు, ఇటువంటి టేబుల్ ఉంటుంది బ్యాంకు ఉంది, ఆ 2 రూపాయలు 50 పైసలు అడిగి పుచ్చుకుని ఇక్కడ పెట్టేవారు. మళ్ళీ భక్తుల్లో ఎవరికి ఏది అవసరమో, ఎవరు ఇబ్బంది పడుతున్నారో ఆయన తెలుసు. సాయంత్రం ఆయన ఏ 9 ఇంటికో 10 ఇంటికో విశ్రాంతి తీసుకుంటాడు అనుకోండి, ఆ 10 లోపల ఈ డబ్బు ఖర్చు అయిపోవాలి. ఈ టేబుల్ మీద డబ్బు, ఆ ట్యాప్ ద రిచి ప్యాట్ ద పూర్. ఆయన దగ్గరికి వచ్చి మూడో వ్యక్తిని ఎవరైనా విమర్శిస్తే ఎందుకో వాడు మలం మీరు తింటారు, ఎందుకన్నా వాడు ఎందుకు వాడు మలం ఎంత చేతి తింటారు? మీరు గ్రౌండ్ రియాలిటీ విడిచిపెట్టకుండా సబ్జెక్ట్ చెప్పుకోడు వాడు బాబా. అసలు ఆయనలో నేను పోగొట్టుకోవడం కానీ నేను లేనే లేదు. అసలు మీరు మలాన్ని విసర్జిస్తున్నారు, ఆ మలంలో పురుగులు ఉంటాయి, అందులో పురుగు నేను అన్నాడు వాడు బాబా. అసలు నేను అనే తలంపున్న వాడు ఎవడైనా చెప్పగలరా ఈ మాట? అలాగే నేను అడవులు పొడుస్తున్నాము, మనం గుళ్ళు కట్టి ఆరాధిస్తున్నాం. అది ప్రాక్టీస్ శత్రుగుణం. అంటే మీకు శత్రుగుణం లేదనుకోండి, మీ హృదయాంతరాలలో మీ హృదయం యొక్క రోజుల్లో ఎంత లోతులో ఆత్మ ముచ్చి ఉందో, ఆ సత్యం వస్తూ ఉందో, మీరు శత్రుగుణం లేకపోతే అంత లోతులో అది దిగలేరు, దిగదామని ప్రయత్నం చేసిన వేళ లేదు పైకి వచ్చేస్తా ఉంటారు. కొంత దూరం వెళతాం శత్రుగుణం లేదనుకోండి, మరి మనసుని ఉపశమనిస్తాం. మనసులో శత్రుగుణం లేదనుకోండి, మళ్ళీ విద్యుత్ నుంచి బయటకు వచ్చి లోపల రజోగుణం రెడీగా ఉంది కదా, ఆ రైలు ఇంజిన్ కొట్టినట్టు ఒక్క దెబ్బ కొడుతుంది. అంటే పూర్వ జన్మల నుంచి వచ్చిన గుణాలు మనకు సహజంగా రజోగుణం తమోగుణం. ఇప్పుడు ఏదో సత్వగుణం మంచిదని పెద్దలు చెప్తున్నారు, శాస్త్రం చెప్తాం, ఏదో కొంచెం 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 ఈ బిట్టి 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 అలా నేర్చుకుంటున్నాం. నేర్చుకుందాం ప్రస్తుతం, సహజంగా లేకపోయినా సహజంగా లేకపోయినా నేర్చుకుందాం. ప్రాక్టీస్ చేస్తే ఎంతో కొంత వస్తుంది కదా. అని ప్రాక్టీస్ సత్వగుణం. గుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీనికి రూట్ ఎక్కడ ఉంది, దీనికి వేరు ఎక్కడ ఉంది, గుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, గుణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీనికి రూట్ ఎక్కడ, వేరు ఎక్కడ ఉంది, దీనికి మనసులో ఒక తలంపు ఉంది, దేహమునేనని ఒక తలంపు ఉంది, మనసులో దేహమునేనని తలంపు, దేహము లేదు దేహమునేనని తలంపు మనసులో ఉంది, ఆ మనసులో దేహమునేనని తలంపులోంచి సత్వగుణం రజోగుణం తమగుణం ఈ గుణాలు వస్తున్నాయి. ఈ మాయ అంతా అక్కడి నుంచి వస్తుంది, ఈ అవిద్య అంతా, ఈ అజ్ఞానం అంతా అక్కడి నుంచి వస్తుంది. ఆ రూట్ తెగిపోతే, ఆ రూట్ ఆ మూల వేరు తెగిపోతే ఏమి లేదు. మీకు ఏదైనా సంతోషకారణం ఉంటే పొంగిపోకండి, సంతోషకారణం ఉంటే గర్వం తెచ్చుకోకండి, దుఃఖకారణం ఉంటే కుంగిపోకండి అని కృష్ణుడు చెప్తాడు. ఆ 2వ అధ్యాయంలో భక్తి బుద్ధి యోగంలో చెప్తాడు. అదే నీకు ఏదైనా దుఃఖకారణం ఉందనుకో కుంగిపోదు, సంతోషకారణం ఉందనుకో పొంగిపోద్దు. అంటే అలా నువ్వు పొంగిపోతున్నావు అనుకో, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. దేహమునే తలంపు మనసులో ఉంది కదా, ఆ తలంపు ఆ రోజు కాదు ఆజన్మ కాదు, ఆజన్మ కదండి, పెరిగిపోతా ఉంటుంది. ఎంత పెరిగిపోతుంది అంటే మొత్తమే నేను తినేస్తుంది, మూలంలో తినేస్తుంది. మొత్తమే నీ బుద్ధి పాడైపోతుంది. బుద్ధి పాడైపోయితే ఎందుకు ఇంకా మన ఇంట్లో ఉండే ఐశ్వర్యం ఉందనుకోండి, మన బుద్ధి పాడైపోయింది అనుకోండి, ఐశ్వర్యం మనం ఏం చేసుకుంటాం? ఆ గణపతి శాస్త్రి గారు ఏం లేకుండా ఇదేమిటండి, రామాయణంలో కథ చెప్పొచ్చు కదా, భాగవతం ఇలాగొని దృష్టాంతం చెప్పొచ్చు కదా, ఈ నాన్నగారు 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 నేనేమని నేనేమని ఈ గొడవ ఏంటండి, ఎవరు వచ్చినా అదే గొడవ ఇంకా అని ఒకసారి అడిగారు. ఎవరిని? శాస్త్రి గారి భగవాన్ అడిగారు. 10 మందిని అడిగితే బాగుండదు అని ఒంటరిగా ఉండగా అందరూ వెళ్ళిపోయిన తర్వాత అడిగారు. అయితే శాస్త్రి గారికి ఏమని చెప్పారండి భగవాన్? శాస్త్రి గారు ముందు అబద్ధాలు చెప్పి ఇంతవరకు నేను చెప్పి నేను అబద్ధములు అని నిజం చెప్పమంటారా, అబద్ధాలు చెప్పకుండా ముందే నిజం చెప్పమంటారా అని అడిగారు. ఓ అరగంట చెప్పి ఉపన్యాసం చెప్పి ఇంతవరకు నేను చెప్పి ఇన్ని అబద్ధములు మీరు నమ్మకండి అని చెప్పమంటారా, అలా అబద్ధాలు చెప్పకుండా నిజం చెప్పమంటారా, మీరు ఎలా చెప్తే అలా చేస్తారు. నిద్దికైనా కొంచెం గాథలు చెప్పాలి కదా, చదువుకున్నోడు వచ్చిన అదే గొడవ, చదువులేని వాడికి వచ్చిన నాన్నగారు నాన్నగారు నేనేమని నేనేమని ఈ గోళ ఏంటి నేను లేకపోతున్నాం. గణపతి శాస్త్రి గారు ఒకసారి ఎవరు లేకుండా చూశాడు గారు, 10 మందిని అడగకూడదు గురువు నాకు అంటే. ఆయన ఏమన్నారంటే ఈ ఫారెస్ట్ అంటే ఎక్కడ ఇప్పుడు చెట్టు ఉంది, ఆ చెట్టుకు ఆకులు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, ఇంకా రొబ్బలు ఉన్నాయి, ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎన్నో 90 ఉన్నాయి చెట్లుని, కానీ అది వేరు ఉంటే కదా అన్ని అక్కడి నుంచి వచ్చినాయి, అవి వేరు లేకపోతే ఏమి లేదు కదా. శాస్త్రి గారు గణపతి శాస్త్రి గారిని మన్నించేవారు. అంటే వయసులో తగ్గైనా పాండిత్యంలో తగ్గైనా వైభవంలో తగ్గాయి. ఒకవేళ అబద్ధాలు చెప్పమంటే చెప్తాను అంటే ఈ గాథలన్నీ బాధలు వస్తాయి, గాథల వల్లే బాధలు వస్తాయి. ఇప్పుడు రామాయణానికి భారతానికి భాగవతానికి మన సంస్కృతి అంతా అందులో ఉంది. ఈ రామాయణం గురించి భాగవతం గురించి భారతం గురించి అది నిజమేనా అని అడిగారే, నిజమా జరిగినాయా జరగలేదని, అసలు రామాయణం జరిగిందా లేదా భారతం జరిగిందా లేదా, ఒక్క వాక్యంతో తీసి పక్కన పెట్టేస్తారు. రామాయణం జరిగిందా లేదా భారతం జరిగిందా లేదని ఒకటి అడిగారు. దాని గురించి మనకు అప్పుడు వార్తాపత్రికల్లో 15 పేజీలు 20 పేజీలు రీసెర్చ్ పేపర్లు వస్తాయి భాగవతం జరిగిందే, ఏం రీసెర్చ్ లేదు, ఏం లేదు, చర్చ లేదు, రీసెర్చ్ లేదు, తీసో పక్కన పెట్టేస్తారు. రామాయణం జరగలేదని కూడా సమస్యలు లేదు, ఒకవేళ నిజం జరిగినా నిజం కాదు, ఇంకా ఆయనకి ఎవరు చెప్తారు? రామాయణం జరగలేదనుకోండి సమస్య లేదు, ఒక నిజంగా జరిగిందని జరిగినా అది నిజం కాదు, వ్యవహారిక సత్యం అది. గాథల వల్ల బాధలు వస్తాయి, ఉన్నదేదే నీ హృదయంలో ఉంది, అది తప్పించి ఎక్కడ ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా ఉన్నా నువ్వు అనుకునేది స్వప్నం సమానం, స్వప్నం జరుగుతుందని చెప్పి స్వప్నం నిజంగానే ఉంటుంది. జాగ్రత్త అవస్థలోకి వచ్చే వరకు జాగ్రత్త అవస్థలోకి వచ్చాక తెలుస్తుంది ఏమి లేదు, ఏదో ఉందనుకున్నాను, ఏదో ఉందనక నేను కంగారు పడ్డాను, ఏమి లేదని నీకు తెలుస్తుంది జాగ్రత్త అవస్థలోకి వచ్చాక. అంతేగా రామాయణం జరిగిందా లేదంటే జరగకపోతే లేదు, ఏమి లేదు, జరగకపోతే సమస్య లేదు. ఒకవేళ నిజంగా జరిగింది అనుకున్నాం, జరిగినా నిజం కాదు, ఒకవేళ స్వప్నంలో జరిగినట్టే జరగలేదు. ఇవర్ సచ్ స్టఫ్ జీమ్స్ ఆర్ మేడం అంటే జ్ఞాని ఉరికే వాడి ద్వారా ఉపాధి జరుగుతూ ఉంటుంది. ఇది నేను చెయ్యాలని అనుకో, ఆ తలంపు లేదు అక్కడ, ఇది నేను చెయ్యాలనుకోవడం ఒక తరం. సంకల్పంతో ఏ పని చేసినా అది నీ పీకిని పట్టు, నీ పీకి పట్టుకుంటుంది, నిన్ను తెలివి తెలివి విడిచిపెడుతుంది అనుభవం నీ దగ్గరకు వచ్చేవారు. ఈ జన్మలో కాదు రాబోయే జన్మలైనా నువ్వు సంకల్పంతో ఏదైనా పని చేసావనుకో, ఆ సంకల్ప ఆ ఫలానుభవం నీకు వచ్చే వరకు నిన్ను తరుగుకుంటూ వస్తుంది. ఏ జన్మలైనా నిన్ను తరుగుకుంటూ వస్తుంది. జ్ఞానికి ఇది గుడ్డ అని ఇది బ్యాడ్ అని అనుకోడు అతీతంగానే ఉంటాడు, గుడ్డికి బ్యాడ్కి వాడు అతీతంగా ఉంటాడు. గుడ్డి బ్యాడ్ మనస్సులో ఉన్నాయి, నీ గాఢ నిద్రలో గుడ్డి బ్యాడ్ ఏముంది, బ్యాడ్నెస్ గుడ్నెస్ నీ గాఢ నిద్రలో ఏముంది, గుడ్డి దాట కూడా ద్వైతం. అందులోంచి విడుదల పొందుతాడు వాడు జ్ఞాని. అంటే ఇక్కడ వచ్చేసాడు అండి, ఇక్కడికి ఎక్కడికి వచ్చేసాడు, జపం చేసుకోమన్నాడు, మీ పద్ధతిలో మీరు చేసుకోమన్నాడు, మళ్ళీ గుమ్మం దగ్గరికి వచ్చేసాడు, ఇక్కడికి వచ్చే జ్ఞానం దగ్గరికి వచ్చేసాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ నిజమైన నేనికి తలంపులు లేవు, నిజమైన నేనికి తలంపులు లేవు. ఇప్పుడు ఏదైతే నేను నేనంటున్నావో దానికి తలంపులు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు చెప్పి నేనికి తలంపులు ఉన్నాయి, కానీ నిజమైన నేనికి మటుకు తలంపులు లేవు. ఇప్పుడు నువ్వు చెప్పేది ఒక తలంపు, నువ్వు నేను నేను చెబుతున్నావు అది ఒక తలంపు, దాని మూలంలో తలంపులు లేవు, దాని మూలంలో సంకల్పాలు లేవు, దాని మూలంలో ఆలోచనలు లేవు, దాని మూలంలో ఆలోచనలు లేవు. అక్కడికి వెళ్ళిపోతావు అనుకో నువ్వు, నీకేదో సంకల్పంతో నీ ద్వారా పని జరగాల్సింటే జరుగుతా ఉంటుంది, సంకల్పాలు నువ్వు చెయ్యి, అక్కడ సంకల్పం లేదు కాబట్టి. అంచేది నువ్వేం చేస్తావంటే నేను యొక్క మళ్ళీ నేను దగ్గరికి వచ్చేసాడని, ఆ మూల తలంపు దగ్గరికి వచ్చేసాడు, ఆ మూల తలంపే నేను, మూల తలంపు ఏంటి, దేహంతోటి కలిసి నేను, దేహంతో తాదాత్యం పొంది నేను, ఆ నేను దగ్గరకు వచ్చేసాడు. అక్కడికి వచ్చావు, అక్కడికి వెళ్ళిపోయావనుకో, మూల తలంపులోకి మూలంలోకి వెళ్ళిపోయావనుకో, ఆ ద్వైతాన్ని దాటేస్తావు. ద్వైతానికి అతీతమైనటువంటి అంతటా వ్యాపించినటువంటి ఈ లోకంలో కాదు ఇతర లోకాల కాదు అంతటా వ్యాపించినటువంటి తలంపులు లేనటువంటి సంకల్పాలు లేనటువంటి ఊహలు లేనటువంటి భావాలు లేనటువంటి పరబ్రహ్మను పొందుతావయ్యా మూల తలంపు మూలంలోకి వెళ్ళిపోతాను. ఆమె చేత సత్తగుణాన్ని ప్రాక్టీస్, మూల తలంపు మూలంలోకి వెళ్ళిపోతే భగవాన్ అంటున్నారు మూల తలంపు మూలంలోకి వెళ్ళిపోతే నువ్వు మాయమైపోవయ్యా, ఎక్కడికి పోవయ్యా, భగవంతుల్లో కలిసిపోతావు, భగవంతుల్లో ఉండిపోతావు. మూల తలంపు మూలంలోకి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు, భగవంతుల్లోకి వెళ్ళిపోతావు, భగవంతుడి యొక్క మూలంలోకి వెళ్ళిపోతావు. వెళ్ళిపోతున్నటువంటి ఉండిపోతావు, అప్పుడు నీ శవాలను మరవలసిన పని లేదు నీకు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, శూన్యంలోకి వెళ్ళిపోతావు అనుకుంటున్నావా, మహాశూన్యంలోకి? ఈ చెప్పేదంతా నేను శూన్యంలోకి పంపడానిక, చీకట్లోకి పంపడానిక, ఈ బోధ అంతా నేను చీకట్లోకి పంపడానిక కాదు అయ్యా, వెళ్ళిపోతావు వెళ్ళిపోతావు, ఎక్కడికి వెళ్ళిపోతావు? భగవంతుల్లోకి, భగవంతుల్లోకి వెళ్ళిపోతావు, అక్కడ ఉండిపోతావు. అప్పుడు అంతా తానే, అంతా నిజే. అప్పుడు అప్పుడు అమెరికా ప్రత్యేకంగా వెళ్ళక్కర్లేదు, అమెరికాలో నువ్వే ఉంటావు. అన్ని కాలాల్లో అన్ని దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా నువ్వే. ఎక్కడికి వెళ్ళినా మనం తోడు ఆకాశాన్ని మనం తీసుకెళ్ళక్కర్లేదు. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళినా ఆకాశం, అలా ఎక్కడికి వెళ్ళినా నువ్వు భగవంతుల్లోనే ఉంటావు. అంటే నువ్వు జపం చేశాను జపం చేశాను ఏదో అలా మామూలు కృత్రిమంగా చేయకు. సహజమయ్యే వరకు జపం చేయవు కదా. జపం అంటే ఇష్టం అనుకో, ఆయన వాయిం చేసి ఆయన వాయిం చేసి మళ్ళీ జపంలోకి వస్తున్నారు. జపం ఏదో చేసుకో, నువ్వు జపం చేసుకుంటే మానక్కర్లేదు, కానీ అది సహజమయ్యే వరకు చేసుకో. అంటే ఎలాగో నీ లోపల చైతన్యం ఎంత సహజంగా ఉందో అంత సహజమయ్యే వరకు జపం చేయి. అంటే జపం వల్ల కూడా దాన్ని పొందుతావు నువ్వు చివరకు. జపం వల్ల కూడా అంటే నీ హృదయంలో నీ ముక్కులో గాలి ఎంత సహజంగా తిరుగుతుందో, మన యొక్క ప్రయత్నం లేకుండా ఎంత న్యాచురల్ గా నార్మల్ గా విశ్వాసం విశ్వాసాలు జరుగుతున్నాయో, అంటే నీ జపం అంత సహజంగా జరుగుతుంటే అప్పుడు నువ్వేం పొందుతావు? పొందవలసిందేదో పొందుతావు. ఆ లోపల లోపల సహజంగా ఉన్న వస్తువుని పొందుతావు నీ జపం సహజం అయితే. లోపల మొట్టమొదటిలో ప్రయత్నం చేయడం తప్పు లేదు, మొట్టమొదటిలో ప్రయత్నం చేయాలి. ఆ మొట్టమొదటిలో ప్రయత్నం చేయాలి. మేక్ లిటిల్ ఎఫర్ట్, నీకు అది సహజమైపోయి మొట్టమొదటిలో ఎఫర్ట్ చేయి, మొట్టమొదటిలో నువ్వు ప్రయత్నం చెయ్యి. కానీ ఆ ప్రయత్నం ఏమో దానంతర లోపల జపం నీకు తెలియకుండా సాగిపోయి విశ్వాసం విశ్వాసాలు ఎలా జరిగిపోతున్నాయని తెలియకుండా నీ జపం కూడా అంత సహజంగా సాగిపోయే వరకు నువ్వు చేస్తుండాలి కదా. ఆ అది సహజమైపోవాలి. ఏది నువ్వు చేస్తున్న జపం నేచురల్ నార్మల్ అత్యంత సహజంగా జరిగిపోతూ ఉండాలి విశ్వాసం విశ్వాసం. అప్పుడు నీకు లోపల వస్తువు తడుక్కుని మెరుస్తున్నాడు. ఏం చేత వారు ఆ నామం ఎవరు? బ్రహ్మమే. అది ఎవరు? లోపల నీ లోపల ఉన్న బ్రహ్మమే. ఈ నామం గారు ఏం చేస్తారు? అక్కడికి నేను తీసుకెళ్లి వదిలేసి వారు పక్క తప్పకుండా. అయితే ఆ లోపల ఉన్న బ్రహ్మము ఎంత సహజంగా ఉందో నీ జపం కూడా అంత సహజమయ్యే వరకు నువ్వు ప్రాక్టీస్ చెయ్యాలి. తెపాడాకి మసి అంటుకుంది, తెపాడాకి మసి అంటు. ఆ మసి ఎంతసేపు తోమాలంటే దాని అర్థం ఏంటి? 5 నిమిషాల్లో పోవచ్చు, 10 నిమిషాల్లో పోవచ్చు. మమ్మల్ని జపం ఎంతకాలం చేయమంటారంటే ఏంటి? జపం ఎంతకాలం చేయమంటారంటే ఒక జన్మ పట్టవచ్చు, 2 జన్మలో పట్టవచ్చు. సహజం వైపు వచ్చింది. తెపాడాకి మసి పట్టుకుంది, తక్కువ మసి అయితే 10 నిమిషాలు తోమితే పోతుంది, ఎక్కువ మసి అయితే గంట తోమాలి. అలాగే నువ్వు పవిత్రుడైతే కొంతసేపులోనే ఇక సహజం అవచ్చు, పవిత్రుడు కాకపోతే ఎక్కువ టైం పట్టవచ్చు. ఈ సత్వగుణం వల్ల, సత్వగుణం ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకోండి, మనం తెలియకుండా మనం పవిత్రులు అయిపోతాం. సత్వగుణం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు తెలియకుండా మనం పవిత్రులు అయిపోతాం. అంచేది నువ్వు ఏ పని చేసుకుంటేనే జపం చేయలేదు. కాళ్ళు పని చేస్తూ ఉంటాయి, చేతులు పని చేస్తూ ఉంటాయి, నోట్లో ఆ దేవుడి పేరు ఇచ్చి పెట్టకుండా. కాళ్ళు పని చేయని, చేతులు పని పని చేయని, కాళ్ళు చేతులు పని చేస్తాయి, కానీ లోపల నామస్మరణ ఆ స్మరణ విడిచిపెట్టదు. అంటే ఎంత సహజం అవ్వాలంటే నీకు తెలియకుండా నీ విశ్వాసం విశ్వాసాలు ఎంత సహజంగా జరిగిపోతాయి. జపం కూడా అంత న్యాచురల్ గా నార్మల్ గా జరిపే వరకు నువ్వు ప్రయత్నం చేయాలి. అప్పటి వరకు నువ్వు ప్రయత్నం విడిచిపెట్టకూడదు. అంచేది నువ్వు వెళ్ళి జపం నేను ఎక్కడికి తీసుకెళ్తుంది? సత్యంలోకి తీసుకెళ్తుంది. ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? సత్యంలోకి ఇముడిస్తుంది. నేను తీసుకెళ్ళి సత్యములు తదాకారం చెందిస్తుంది. సత్యములు ఇముడిపోతావు, సత్యములో ఇముడిపోతావు. అంచేది నువ్వు భక్తి చెయ్యి, జపం చెయ్యి. జపం వల్ల ఏది ఏంటంటే నువ్వు కాని దాంట్లోంచి నిన్ను బయటకు తీసుకొచ్చేస్తా ఉంటుంది జపం. ఆ వండర్ఫుల్ టీచింగ్ చూడండి. జపం ఏం చేస్తున్నట్టండి? నువ్వు శరీరమే కాదు, శరీరం అనుకుంటున్నావు, మనస్సు కాదు, మనస్సు అనుకుంటున్నావు, నువ్వు అహంకారం కాదు, అహంకారం అనుకుంటున్నావు, విషయాలు కాదు, విషయాలు అనుకుంటున్నావు. నువ్వు ఏదైతే కాదో అందులోంచి నువ్వు మెట్టు, ఆ మెట్టు కా మెట్టు, ఆ మెట్టు కా మెట్టు, ఆ రోజు కా రోజు, ఆ రోజు కా రోజు నీ జపం విడదీసుకుంటూ వచ్చేస్తున్నట్టు. నువ్వు కాని దాంట్లోంచి నేను జపం విడదీసుకుంటూ వచ్చి, విడదీసుకుంటూ వచ్చి అసత్యాన్ని దూరం చేసి, అసత్యాన్ని దూరం చేసి, మాయను దూరం చేసి, మాయను దూరం చేసి, వ్యక్తిభావాన్ని దూరం చేసి, వ్యక్తిభావాన్ని దూరం చేసి, దూరం చేసి నీకు లోపల సద్వస్తువు పట్ల అనురక్త కలిగజేయటమే కాకుండా అందులో అనుభవం తీసుకొస్తుంది. అది జపం. దాంతో సైంటిఫిక్ గా చెప్తున్నాడు చూడండి. ఈ జపం నువ్వు కాని దాంట్లోంచి నేను విడదీసుకుంటూ పోతుంది. జపం కూడా నేను కాని దాంట్లోంచి విడదీసుకుంటూ పోతుంది. నాటిదీసి 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 అని కాని దాంట్లోంచి విడదీసుకుంటూ వెళుతుంది. నువ్వు ఏదవునా అక్కడ నేను కలిపేస్తుంది, ఏదవునా అక్కడ నేను కలిపేస్తుంది. అక్కడి నుంచి వచ్చేది మహామౌనం. అదే అండి మౌనం. నోరు మూసుకుంటే మౌనం కాదు. ఎక్కడి నుంచి మౌనం వస్తుందంటే నువ్వు ఏదైతే అవునో అందులో నేను జపం తీసుకెళ్ళి, నువ్వు ఏదైతే అవునో అందులో నేను కలిపినప్పుడు, అందరూ నేను ఐక్యం చేసినప్పుడు మౌనం మౌనం వస్తుంది. అది మౌనం అంటే అక్కడ ఉన్నదే శాంతి, ఉన్నదే ఆనందం, ఉండటం అనేది ఉండటం. మన అందరికీ శరీరం చనిపోతుందంటే భయం వేస్తుంది, శరీరం చనిపోతుందంటే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది చెప్పండి? ఎందుకు భయం వేస్తుంది? చనిపోయిన తర్వాత ఉండవని, చనిపోయిన తర్వాత ఉండవని, ఉంటామని తెలిస్తే భయం ఏది? ఉండవని అనుకోవటం వల్ల చావంటే భయం వస్తుంది. మనం ఉండాలని ఎంతకుంది మనకి? లేకుండా ఇప్పుడు ఉండకపోతే నష్టం ఏంటి మనకి? అంటే నీ స్వరూపం ఎప్పుడు ఉంటుంది, అంచేత నీకు ఉండాలి. నీ స్వరూపంలో దుఃఖం లేదు, అంచేత దుఃఖం ఉంటే నీకు ఇష్టం ఉండదు. నీకు అన్నీ ఉన్నాయనుకోండి, లోకానికి సంబంధించిన భోగాలు అన్నీ ఉన్నాయనుకోండి, అన్నీ ఉన్నాయనుకోండి, కానీ నీ మనస్సులో లోపల వెలిచి ఏదో రోత, ఏదో ఒక వెలిచి, ఒక రోదన, ఒక వేదన ఏదో వెంటాడుతుంటుంది లోపల. ఇంచక నీకు అన్నీ ఉన్నాయి, భౌతికంగా చూస్తే అన్నీ ఉన్నాయి, లోటు ఏం లేదు. కానీ లోపల ఏదో అశాంతి, లోపల విరిచి, ఒక రోదన, ఒక వేదన, ఏదో ఒకటి మిమ్మల్ని వెంటాడుతుంది. మీకు తెలియని వేదన ఏదో ఒక వెంటాడు. దానికి కారణం ఏంటి? ఈ బుద్ధిలో ఒకటి ఉంది. ఈ బుద్ధి తన మూలమైనటువంటి నిజాన్ని తెలుసుకునే వరకు దానికి శాంతి లేదు, ఆనందం లేదు. అంటే బాహ్యంగా నీకు ఎన్ని భోగాలు ఉన్నప్పటికీ ఈ లోపల ఏదో వెలికి, ఏదో దుఃఖం మిమ్మల్ని వెంటాడుతుంటుంది, మీకు తెలియదు, అశాంతి వెంటాడుతూ ఉంటుంది. ఎప్పటి వరకు మీ బుద్ధికి, బుద్ధికి ఒక పక్షపాతం ఉంటుంది, బుద్ధికి పక్షపాతం ఉంది. ఆ బుద్ధికి ఉన్న పక్షపాతం ఏంటంటే హృదయ గుహలో ఉన్నటువంటి సత్యం దగ్గరికి వెళ్లే వరకు బుద్ధి నిన్ను, నీ బుద్ధి నిన్ను శాంతిగా ఉండనివ్వదు. అంటే నీ మనశ్శైల హృదయ గుహలో పడే వరకు, ప్రతి ఈ జన్మలోనే కాదు రాబోయే జన్మలో కూడా, ఏదో అశాంతి, ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భ్రమ, ఏదో ఒక భ్రాంతి, ఏదో ఒక సంస్కారం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ జన్మ ఆ జన్మ ఎప్పుడు నీ హృదయంలో ఉన్న నిజం నీకు, ప్రతి నీ బుద్ధి గ్రహించే వరకు. నీ హృదయంలో ఉన్న నిజం నీ ఇంద్రియాలు గ్రహించలేవు, కానీ నీ బుద్ధి పరిశుద్ధమైన బుద్ధి గ్రహించగలదు. నీ హృదయంలో ఉన్న నిజాన్ని నీ బుద్ధి గ్రహించే వరకు ఏదో ఒక వ్యక్తి ప్రతి జన్మలో కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. 1,000 కోట్ల డబ్బున్న రజు సామ్రాజ్యానికి మీరు అధిపతి అయినప్పటికీ, ఈ భూమండలానికి మీరు అధిపతి అయినప్పటికీ, రమణ మహర్షి గారు చెప్తారండి, ఆయన కొంతకాలం భిక్ష చేసుకున్నారు అరుణాచలం. కొంతమంది అన్నం ఏదో పెట్టేవారు, కొంతమంది కూరం అన్నం కలిపి వాళ్ళు ఇంట్లో ఏది ఉందో అది పెట్టారు. కొంతమంది ఏమన్నారంటే దున్నపోతులా ఉన్నా పోరాదన్నవారు, దున్నపోతులా ఉన్నా ఏదైనా పని చేసుకోరాది, భిక్ష ఏంటి, ఏదైనా పని చేసుకుని బతవచ్చింది. అప్పుడు భగవాన్ అడిగారు, ఏమన్నా దున్నపోతులా ఉన్నాం, ఎక్కడికైనా పోరాదని అనివ్వరు, ఎక్కడికైనా బయటకు పని చేసుకుని బతకరాదని అనివ్వరు కదా మిమ్మల్ని. అలా అన్నప్పుడు మీకు ఎలా ఉంది ఇదని, అలా అన్నప్పుడు మీకు ఎలా ఉంది? నేను చక్రవర్తిని నాకు తెలుసు. చక్రవర్తికి ఏముంటుంది? జ్ఞాన చక్రవర్తి. అని జ్ఞాన చక్రవర్తి దేనికి చక్రవర్తి? భూమికి చక్రవర్తి కాదు, జ్ఞానానికి చక్రవర్తి. జ్ఞాన చక్రవర్తికి వికారం ఏంటి? దునపోతులే ఉన్నా ఎక్కడికైనా పోరాదో, వెళ్ళి పని చేసుకోలేదు అని వరకు. కొంతమంది కొంతమంది అన్నం అయితే పెట్టివరటం లేదు. ఆయన వెళ్ళేటప్పుడు పాత్ర ఏమో పట్టుకెళ్ళి వరకు చేతులే, అసలు భిక్ష పాత్ర ఆయనకి ఎప్పుడు లేదు. చేతులు ఎలా పెట్టేవారు? రెండు ముద్దలోనే కొన్ని కూర పెడితే అక్కడే తినేసేవారు. ఆ ఇంటి ఎదుగుండా తినేసి జుట్టుకి ఇలా రాసేసుకునేవారు. మళ్ళీ ఇంకోటి ఇంటికి వెళ్ళేవారు. అలా రెండు మూడు ఒక 4 ఏళ్ళకి వెళ్ళేప్పటికి ఒక 5-6 ముద్దలు వచ్చి అయితే అక్కడ సరిపోయి, ఆ భోజనం సరిపోయి. ఎప్పుడు ఎన్నడూ పాత్ర తీసుకుని వెళ్ళి చేతులు ఇలా పెట్టేవాడు, తినేసి ఇలా జుట్టుకి ఇలా రాసేసుకున్నాడు. నువ్వు దునపోతులా ఉన్నావు, ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోలేదు అంటే ఆయనకి వికారం. జ్ఞాన చక్రవర్తి అవమానం ఏంటి? అహంకారానికి అవమానం, అజ్ఞానానికి అవమానం, జ్ఞానానికి అవమానమే ఉంది. అంతా తానే ఆడు. నువ్వు ఎక్కడికైనా పోరాదో, దున్నపోతులే ఉన్నావు, పని చేసుకోలేదు అని అన్నాడు అనుకోండి, అక్కడ ఈ భగవానుడు రజోగుణం ఎక్కడైనా దాక్కుని ఉందనుకోండి, తాచి పంపోసి కొట్టినట్టు వచ్చేస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఈ మధ్యన సత్యసాయి బాబు ఒక మాట అన్నారు, మీకు జడ అది పిప్పు అయితేనే కానీ అందులోంచి రసం రాదు. సో రావాలంటే చెరుగ్గాన్ని పిప్పు చేయవలసిందే. అలాగే మీ దేహం ఎన్నో కష్ట సుఖాలు అనుభవిస్తేనే మీలోంచి అమృతం వస్తుంది బయట. మీ దేహం ఎన్నో కష్ట సుఖాలు అనుభవిస్తేనే ఎన్నో లాభాలు, నష్టాలు, బాధలు, డొమెస్టిక్ ట్రబుల్స్, డిఫికల్టీస్, డిసప్పాయింట్మెంట్స్ ఎన్నో మీరు ఫేస్ చేసినప్పుడే ఆ చెరుగ్గడ ఏ విధంగా అయితే నలిగిపోయిందో, నలిగిపోతేనే కానీ రసం ఏ విధంగా అయితే రాదు. మీ దేహము మనస్సు అనేక కష్టసుఖాలు అనుభవించినప్పుడే మీలోంచి అమృతం బయటకు వస్తుంది. లేకపోతే అమృతం ఎలాగొస్తుంది? చెరిగ్గడ నలక్కుండా రసం ఎలాగొస్తుంది? మీరు జీవితంలో అనేక కష్టకాలు మీరు అనుభవించకపోతే మీలోంచి అమృతత్వం బయటకు రానే రాదు, మీలోంచి జ్ఞానం బయటకు రానే రాదు. మాకు చెరుకు రసం కావాలండి, చెరిగ్గడ పిప్పు అవ్వకూడదంటే ఎలా కూరుతుంది? అది పిప్పు అయితేనే రసం వస్తుంది. అంటే ఈ జపం ఏం చేస్తున్నట్టండి? పోలీసు వాళ్ళు చూడండి, ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటాడు సార్. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారనుకోండి, బందోబస్తులు ఏదో బళ్ళు పక్క తప్పుకోండి, పక్క తప్పుకోండి, పక్క తప్పు ఫ్రీ క్లారీ ఏదో ఒక జీపీలను చెయ్యి ఊపుతా ఉంటాడు. అంటే పక్క తప్పుకోండి, పక్క తప్పుకోండి. ఆ మినిస్టర్ గారికి వే ఇవ్వటానికి వారికి లేట్ అవ్వకుండా ఆ జపం ఏం చేస్తున్నట్టు, మనకు అక్కర్లేని తలంపులు, అక్కర్లేని ఊహలు, అక్కర్లేని సంకల్పాలను పక్క తప్పుకోండి వచ్చేస్తున్నాడు జీవుడు ఎక్కడికి, మోక్షంలో గమ్యానికి తీసి పక్క తప్పుకోండి వాసనని ఎంత మోస్ట్ న్యాచురల్. ఇవి కదా విచారణ మార్గం చెప్పుడు, జపం దగ్గరికి వచ్చేవాడు మళ్ళీ ఎంత విజృంభించుకున్నాడు అని ప్రశ్న. జ్ఞాని జ్ఞానే, చెరిగ్గడు ఎక్కడ కొరికినా రసమే. వాడు సరదాగా జ్ఞాని ఒక హేళన జోగ్గా మాట్లాడిన రసమే, హేళనగా మాట్లాడిన రసమే, ఇష్టంగా మాట్లాడిన రసమే, అయిష్టంగా మాట్లాడిన రసం. వాడు తప్పకుండా పక్క తప్పుకోండి. చీఫ్ మినిస్టర్ గారిని ఆ డెస్టినేషన్ కలిపడానికి లేట్ అవ్వకూడదు కదండి. ఆ ఎవరైళ్ళు వాళ్ళ బాడీ గార్డ్ తప్పకుండా పక్క తప్పుకోండి. చెయ్యి ఉప్పుకుండా వెళ్ళిపోతారు తప్పకుండా, పెద్ద బోరా ఓటు ఉంటుంది. తప్పుకొని ఈ జపం ఏం చేస్తున్నట్టు ఈ జీవుని పక్క, మనకు అక్కర్లేని తలంపులు, అక్కనే ఊహలు, సంకల్పం, వ్యర్థమైన చింతలు, వ్యర్థమైన కోరికలు, వ్యర్థమైన తలంపులు, మన ఎనర్జీని వేస్ట్ చేసే కోరికలు, తలంపులు అక్కడ యూజ్ చేస్తారు మనకు అని వస్తాయి. అవి మనకు ఎదురొస్తా ఉంటాయి. చీఫ్ మినిస్టర్ గారి మార్గానికి ఎదురొచ్చినట్టే ఈ జపం ఏం చేస్తున్నా, పక్క తప్పకుండా పక్క పోతే లాఠీ పుచ్చుకుంటాడు. పోని వే చేసుకుంటూ పోతే డెస్టినేషన్ లేట్ అవ్వకూడదు. అలాగే ఈ జపం ఏం చేస్తున్నది, అక్కర్లేని తలపుని 1,000 థాట్స్, 1,000 డిజైర్స్, 1,000 నేచర్ పక్క తప్పుకోండి. జీవుని తీసుకెళ్ళి లోపల బ్రహ్మంలో కలిపేస్తాను. ఇంకా పురాణం ఏంటి? కింద పురాణానికి అద్భుతంగా చేశాను గణపతి శాస్త్రి గారి పురాణం, మాటలో చెప్ప పురాణం, ఇంకా పురాణం ఏంటండి అని అనుభవంలో తీసి చెబుతున్నాడు. ఇది ఈ చిరక పలుకులు కాదు, ఆయన ఎక్స్పీరియన్స్ లో తీసి చెబుతాం. నువ్వు రాముడికి చుట్టం అవ్వద్దు అయ్యా, రాముడు అంతటి వాడు అవ్వంటాడు. రమణ మహర్షి గారు ఏమంటాడంటే, నువ్వు రాముడికి బంధువునే, రాముడికి బంధువుని అంటే రాముడికి బంధువు అవటం కదా, రాముడు అంతటి వాడవు. రాముడికి బంధువు అయితే రాముడు వచ్చి, రాముడికి వచ్చే ఆనందం నీకెక్కడ ఉంటుంది? బంధువు అయినంత మాత్రం చదువు, రాముడికి చుట్టం కాదు, నువ్వు అవలసింది రాముడు అవ్వు. అంచేది నీకు జపం చేస్తాం అనుకో, కొంచెం 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 సంతోషాలు వస్తూ ఉంటాయి. బాగుంది బాగుంది, శాంతిగా ఉంది, శాంతిగా ఉంది, ఆనందంగా ఉంది అనుకుంటాం, అక్కడ ఆగిపోద్దు. నిజమైన ఆనందం ఎప్పుడు పెర్మనెంట్ గా ఉంటుంది? ఒక 5 నిమిషాలు ఆనందం వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుండదు, నిజం కాదు. అంటే టెంపరీగా నీకు అనుభవాలు వస్తే అక్కడ తోడు సంతృప్తి పడవద్దు, అక్కడ దేవుడికి జపం ఆప్ చేయొద్దు అంటున్నారు. ఆ నేచురల్ స్టేట్, నార్మల్ స్టేట్, ఆ వైభవం దగ్గరికి వెళ్లే వరకు, ఆ హృదయ గుహలోకి వెళ్లే వరకు, బ్రహ్మమును పొందే వరకు నీ ప్రయాణం ఆప్ చేయొద్దు. ఏ వస్తువుకైతే జన్మ లేదో, ఏ వస్తువుకైతే మరణం లేదో, ఆ వస్తువే నువ్వే ఉన్నావు. అక్కడికి వెళ్లే వరకు నీ ప్రయాణం ఆప్ చేయొద్దు. మధ్యలో నీకు కొన్ని ప్రెజర్స్ వస్తూ ఉంటాయి, ఏ కొన్ని చిన్న చిన్న ఆనందాలు వస్తూ ఉంటాయి. ఇది నిజమని అక్కడ ఆగిపోకు, ఏది ఇది నిజమని ఆగిపోతుంది, నువ్వు కానీ అన్ని మిస్ అయిపోతావు. అంచేది నువ్వు మనసుని అలా అణిచేయకు. కొంతమంది టీచర్స్ చూడండి, పిల్లోడు ఏదైనా లేచి అడిగి నువ్వు నోరుమై కూర్చోాలి అనవద్దు అంటున్నారు. భగవాన్ బడిలో ఎవరైనా పిల్లలు లేచి అడుగుతారనుకోండి, ఇది మాట తెలియదని కొంతమంది మ్యాక్సిమం నోరుమై కూర్చోంటారు, అలా అనవద్దు. అలాగే మీ మనసుని బలవంతాన్ని నొక్కేయకండి. అసలు ఏంటి మీ మనసుని జాతి ఆటిట్యూడ్గా చూడండి, అందులో దోషాలు ఏమున్నాయి చూసుకోండి. మీ మనసులో ఏమైనా దోషాలు, ఆ దోషాన్ని నొక్కేయడానికి ప్రయత్నం చేయకండి. అసలు మీ మనసులో ఏమైనా దోషాలు ఉన్నాయని చూసుకోండి. ఈ జపం వల్ల మీకు ఏం చేస్తారంటే, ఆ దోషం నుంచి మీరు జపం చేయటం వల్ల ఆ దోషం నుంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయండి. ఆ జపం, ఆ దోషాన్ని మీరు చూడండి, ఆ దోషాన్ని నొక్కేయొద్దు, అణిచేయొద్దు. దాన్ని అణిచేస్తే మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది, అందులోంచి విడుదల అవటానికి ప్రయత్నం చేయండి. అది జపం యొక్క చేయండి. హోమియోపతి వాళ్ళు హోమియోపతి చెప్తారు, ఇంగ్లీష్ వాళ్ళు అల్లోపతి చెప్తారు, ఇక్కడ రమణ మహర్షి నామోపతి చెప్తున్నారు. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, మీలో ఏదైనా బలహీనత ఉందనుకోండి, దాన్ని అణిచేయొద్దు, దాన్ని అణిచి అదేంటి అర్థం చేసుకోండి. ఆ బలహీనత ఎందుకు వస్తుందని మీరు అర్థం చేసుకోండి. దాన్ని అర్థం చేసుకుని దాన్ని అణిచేయటం కాదు, అందులోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు న్యాచురల్ గా హృదయ గుహలోకి వెళ్ళి ప్రవేశిస్తారు. ఏదైనా వీక్రం బలహీనతను అణిస్తారనుకోండి, మళ్ళీ అది విజృంభించే అవకాశం ఉంది. ఇప్పుడు అణిగిన పాము వేరు, చనిపోయిన పాము వేరు. చనిపోయిన పాము మళ్ళీ విజృంభించదు, అణిగిపోయిన పాము మళ్ళీ దానికి ఆరోగ్యం వచ్చింది అనుకోండి, విజృంభిస్తుంది. అలాగే వాసన ఒక తలంపును మీరు అణిచేశారనుకోండి, ఆ తలంపు విజృంభించే అవకాశాలు మళ్ళీ భగవంతుని మీకు కలగజేశాడు అనుకోండి, మళ్ళీ అది విజృంభిస్తుంది. జాగ్రత్తగా ఫాలో ఉండేది. అంటే మీ మనసులోని బలహీనత ఏంటి అర్థం చేసుకోండి, దాన్ని అణిచేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ బలహీనత ఎందుకు వచ్చిందో మీరు చూసి ఆ బలహీనతను అణిచేయకుండా దాంట్లో విడుదల పొందడానికి ప్రయత్నం చేయండి. అది ముఖ్యం. మీరు జపం చేసి సాధించవలసింది అది. అంటే అది జపం ఏం చేస్తుందంటే, మీకు ఇదే రోడ్డు క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ జీవుడు గారికి జపం ఏంటంటే రోడ్డు క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ డెస్టినేషన్ ఎక్కడికి, నువ్వు ఎవరిగా ఉన్నావో వారిలో నేను ఐక్యం చేసే వరకు ఈ జపం నీకు రోడ్డు క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, మార్గాన్ని క్లియర్ చేసుకుంటుంది. అయితే నామం ఎందుకు గౌరవం ఉండాలి, నామం ఎందుకు గౌరవం, అది నామం ఎందుకు గౌరవం ఉండాలి, నామం ఎందుకు ప్రీతి ఉండాలి. రామ అనేటప్పటికి బ్రహ్మం గుర్తు రావాలన్నారు భగవాన్. వెంకటేశ శ్రీనివాస తిరుమలేశ అనేటప్పటికి బ్రహ్మం గుర్తు రావాలి. అవి ఉన్నది సత్పదార్థం ఒకటే, నిజం ఒకటిగా ఉంటుంది కానీ రెండుగా ఉండదు. ఆ సత్పదార్థం ఒకటే, దానికి అనేక పేర్లు ఉన్నాయి. ఎవరు ఏ దేవతను ఆరాధించినా అనుగ్రహించేది బ్రహ్మమే. షిరిడి సాయిబాబా గారి శరీరంలో ఉన్నప్పుడు ఏదైతే అనుగ్రహిస్తుందో, శరీరం పోయిన తర్వాత కూడా అదే అనుగ్రహిస్తుందో, అది ఎప్పుడు కూడా ఉండదు. కాబట్టి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. కొంతమంది మనుషులు ఇలాగే ఉంటారు, అట్లా మేఘాన్ని చూస్తే శాస్త్రం, మేఘాలు మనకు వర్షాన్ని ఇచ్చి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి నీళ్లు తాగా వస్తాయి, మళ్ళీ మనం సముద్రం మళ్ళీ మనకు నీళ్ళు ఇవ్వటం. చెట్లు కూడా మనం కాయలు కోసుకుంటే కోపగించి మళ్ళీ కాయటం మానేయటం, మాయం మళ్ళీ కాస్తాయి. సత్పురుషులు కూడా అలాగే ఉంటారు, మేఘం చూస్తే గుర్తొస్తారు. మేఘం మనకు వర్షం వచ్చేసి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళి ఆ నీళ్ళని తాగి మళ్ళీ వచ్చి మళ్ళీ వర్షం వస్తుంది. అలాగే సత్పురుషులు కూడా అలాగే మామూలుగా చెట్లు మనం పళ్ళు కోస్తాం, వీళ్ళు మన పళ్ళు కోసేసుకుంటారు, మన పళ్ళు ఇవ్వటం మానేస్తాం, మళ్ళీ పళ్ళు ఇస్తాం అంటారు. సత్పురుషులు కూడా అటువంటి వాళ్ళు. వాళ్ళే పప్పుకు ఉప్పు ఎటువంటి వాళ్ళు, పప్పుకు ఉప్పు ఎటువంటిదు, ఉప్పు లేని పప్పు ఎలా ఉంటుందో సత్పురుషులు లేని సమాజం అలాగే ఉంటుంది. ఈ భూమికి సారం పప్పుకి ఉప్పు సారం, ఈ భూమికి సత్పురుషులు సజ్జనులు సాధువులు ఈ భూమికి సారం. వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ మేఘాలు లాగా, వృక్షాలు లాగా ఉంటారు. మేఘం చూస్తే అన్ని జ్ఞాపకం, అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల, అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల, అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల, అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల